ಪ್ರಪದ್ಯವತ್ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓ ಶೃಂಗಾರೂಪೇಣ ವಚ್ಚಿತ್ತಂ ಭಂಗೀಕೃತಮಭೂದ್ಯಯಾ ಕಿಂಕರೀಯಸ್ಯ ಸಾಮಾಯಾ ಶಂಕರಾಚಾರ್ಯಮಾಶ್ರಯೇ ಪ್ರಹ್ಲಾದವರದೋ ದೇವೋ ಯೋ ನೃಸಿಂಹಃ ಪರೋ ಹರಿಃ ನೃಸಿಂಹೋಪಾಶಕಂ ನಿತ್ಯಂ ತನ್ನೃಸಿಂಹಗುರುಂ ಭಜೇ ಶ್ರೀಸಚ್ಚಿದಾನಂದ ಶಿವಾಭಿನವ್ಯ ನೃಸಿಂಹ ಭಾರತ್ಯಭಿತಾನ್ಯತೀಂದ್ರಾನ್ ವಿದ್ಯಾನಿಧೀನ್ ಮಂತ್ರನಿಧೀನ್ ಸದಾತ್ಮನಿಷ್ಠಾನ್ ಭಜೇ ಮಾನವ ಶಂಭುರೂಪಾನ್ ಸದಾತ್ಮಧ್ಯಾನ ನಿರತಂ ವಿಷಯೇಭ್ಯಃ ಪರಾನ್ಮುಖಂ ನೌಮಿ ಶಾಸ್ತ್ರೇಷು ನಿಷ್ಣಾತೌ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀಂ ವಿವೇಕಿನಂ ಮಹಾಪ್ರಜ್ಞಂ ಧೈರ್ಯೌದಾರ್ಯ ಕ್ಷಮಾನಿಧಿಂ ಸದಾಭಿನವ ಪೂರ್ವಂತಂ ವಿದ್ಯಾತೀರ್ಥಗುರುಂ ಭಜೇ ಅಜ್ಞಾನಾಂಗ್ಲಾನ್ ಹವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯ ಸಂಪನ್ನಂ ವೀತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತ ತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರ ಭಾರತೀಂ ನ ಕರ್ಮಣ ಪ್ರಜಾಧನೇನ ತ್ಯಾಗೇನೈಕೇ ಅನುತತ್ವಮಾನಶಃ ಪರೇನ ನಾಗನ್ನಿಹಿತಂ ಗುಹಾಯಾಂ ವಿಭ್ರಾಜತೆ ಯದ್ಯತಯ ವಿಶಂತಿ ವೇದಾಂತ ವಿಜ್ಞಾನ ಸುನಿಶ್ಚಿತಾರ್ಥಾಃ ಸನ್ಯಾಸ ಯೋಗಾಜ್ಯತಯ ಶ್ರದ್ಧಧತ್ವಾಃ ಹೇ ಬ್ರಹ್ಮ ಲೋಕೇ ತು ಪರಾಂತಕಾಲೇ ಪರಾಮೃತಾತ್ ಪರಿಮುಚ್ಯಂತಿ ಸರ್ವೇ ನಹ್ರಂ ವಿಪಾಪೋ ಪರಮೇಶ್ಮಭೂತಂ ಯತ್ಪುಂಡರೀಕೋ ಪುರಮಧ್ಯ ಸಗ್ಗಸ್ಥೋ ತತ್ರಾಪಿ ದಹ್ರೌ ಗಗನಂ ವಿಶೋಕಸ್ತಸ್ಮಿನ್ ಯದಂತಸ್ತದಪಾಶಿತವ್ಯೌ ಯೋ ವೇದಾದೌ ಸ್ವರಃ ಪ್ರೋಕ್ತೋ ವೇದಾಂತೇನ ಪ್ರತಿಷ್ಠಿತಃ ತಸ್ಯ ಪ್ರಕೃತಿಲೇನಸ್ಯ ಯಃ ಪರಸ್ಸ ಮಹೇಶ್ವರಃ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯವರ್ಯ ಪರಮಾಜ್ಯ ಪ್ರಮಾಣ ಭಾರಭಾರ ಪಾರೀನ ಯಮನಿಯಮಾಸನ ಪ್ರಾಣಾಯಾಮ ಪ್ರತ್ಯಾಹಾರ ಧಾರಣಾ ಧ್ಯಾನ ಸಮಾಧ್ಯಷ್ಟಾಂಗ ಯೋಗಾನುಷ್ಠಾನ ನಿಷ್ಠಾ ತಮಶ್ಚಕ್ರವರ್ತಿ ಅನಾದ್ಯ ವಿಚ್ಛಿನ್ನ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಗುರು ಪರಂಪರಾ ಪ್ರಾಪ್ತ ಷಡ್ದರ್ಶನ ಸ್ಥಾಪನಾಚಾರ್ಯ ವ್ಯಾಖ್ಯಾನ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಸಕಲ ನಿಗಮಾಗಮಧಾರ ಹೃದಯ ಸಾಂಖ್ಯತ್ರಯ ಪ್ರತಿಪಾದಕ ವೈದಿಕ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತಕ ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರ ಆದಿರಾಜಧಾನಿ ವಿದ್ಯಾನಗರ ಮಹಾರಾಜಧಾನಿ ಕರ್ನಾಟಕ ಸಿಂಹಾಸನ ಪ್ರತಿಷ್ಠಾಪನಾಚಾರ್ಯ ಶ್ರೀಮದ್ ರಾಜಾಧಿರಾಜ ಗುರು ಭೂಮಂಡಲಾಚಾರ್ಯ ಋಷ್ಯಶೃಂಗಪರವರಾಧೀಶ್ವರ ತುಂಗಭದ್ರಾತೀರವಾಸಿ ಶ್ರೀಮದ್ವಿದ್ಯಾಶಂಕರ ಪಾದ ಪದ್ಮಾರಾಧಕ ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಗುರುಕರ ಕಮಲ ಸಂಜಾತ ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನ ತತ್ಕರ ಕಮಲ ಸಂಜಾತ ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ವಿದುಶೇಖರ ಭಾರತೀ ಮಹಾಸ್ವಾಮಿನಾಂಚ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾರವಿಂದಯೋ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಾನ ಸಮರ್ಪಯಾಮಃ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣುರ ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮೋ ದೇವ್ಯೈ ಮಹಾದೇವ್ಯೈ ಶಿವಾಯೈ ಸತತಂ ನಮಃ. ನಮಃ ಪ್ರಕೃತ್ಯೈ ಭದ್ರಾಯೈ ನಿಯತಾಃ ಪ್ರಣತಾಸ್ಪದಾಂ.
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. అందరు దయచేసి నిశ్శబ్దంగా ఉండడమే. శృంగేరి జగద్గురులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ విజయశేఖర భారతీ మహాస్వామి వార్ల కృపా కటాక్షంతో, వారి ఆదేశంతో, జగద్గురుల పట్ల వారికి ఉన్నటువంటి భక్తి వల్ల వారు ఇక్కడికి ప్రవచనాలు చేయడానికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వారు ఏ పురాణం చెప్పాలని కూడా జగద్గురులే నిర్ణయం చెప్పడం జరుగుతుంది. వారు ఇవాళ రోజున పద్మాకర్ గారు మనకు అందుబాటులో లేరు. ఆకాశంలో తిరుగుతున్నారు, ప్రపంచంతో తిరుగుతున్నారు. ఆయన ఎప్పుడు చెప్పారు ఆయన ఇండియాలో ఉండేది ఎన్నాళ్ళు ఉంటారు నాకు తెలియదు. ఇంటి దగ్గర 27 రోజులు ఉంటారు. అటువంటి మహానుభావుడు మన దగ్గర 30 రోజులు ఉండమని వాగ్దానం చేసి ప్రకటన చేస్తున్నారు, 30 రోజులు చెప్తారని. కానీ నాకు ఒక చిన్న అనుమానం, పురాణాల్లో స్కాంద పురాణం చాలా పెద్దది అంటారు, అది 30 రోజులు ఎట్లా పూర్తి చేస్తారు అంటే ఇంకోసారి పార్ట్ టూగా చెప్తారా? ఏదైనా మమ్మల్ని అన్యాయం చేయొద్దు, సరిప్ప చేయండి. అందరూ టెలిఫోన్ కట్ చేయండి,
సరిపోవటం లేదు ఇది పొడుగు. ఏదైనా ఒకవేళ ఏ కాశీఖండం లాంటిదైనా మిగిలిపోతే దాన్ని మళ్ళీ ఇంకోసారి చెబుదామండి. అంతే, మీరు అన్నదే కరెక్ట్.
సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాళినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అందరూ కూడా చెప్పండి, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వేదవ్యాస మహర్షికి భక్తితో నమస్కారం చేసుకుందాం. అటు వేదవ్యాసుడు, ఇటు ఆదిశంకరుడు, వీళ్ళు జగద్గురువులు. వ్యాసుడు పుట్టినటువంటి ఈ తిథి పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమగా జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఆ వ్యాసుడు విష్ణుస్వరూపుడైతే ఆదిశంకరుడు శంకరస్వరూపుడు. కాబట్టి అటు జగద్గురువే, ఇటు జగద్గురువే. మనం ఉన్నది జగద్గురు పీఠంలో, శృంగేరి పీఠంలో ఉన్నామంటే జగద్గురు పీఠంలో ఉన్నామని నిరంతరం భావన చేయవలసిందే. ఆది శంకరాచార్యులు వారి దివ్యానుగ్రహంతో ఏర్పడినటువంటి ఋష్యశృంగపుర అనుబంధ సంస్థ మన గుంటూరులో ఉన్నటువంటి శారదా పరమేశ్వరి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఏదైనా సంకల్పించామంటే అది భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్య సంకల్పమే, అందులో ఏమీ సందేహం లేదు. వారు ఆజ్ఞాపిస్తే మనం శిరోధార్యంగా భావిస్తాం. హరిప్రసాద్ గారు చమత్కారంగా చెప్పారు, అది నిజం కూడాను. అందుకని మేము కూడా ఏమనుకున్నామంటే స్కాంద పురాణంలో ఒక కాశీఖండాన్ని మాత్రం ఈ విడతలో కాకుండా దానికి మళ్ళీ ప్రత్యేక ఒక నవాహ దీక్ష కేటాయిస్తున్నాం. ఎందుకంటే తక్కినవన్నీ శ్లోకం యొక్క వివరాలు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేని కథలు ఇందులో ఉంటాయి. కానీ కాశీఖండం అలా కాదు, శ్లోకంతో పాటు దానికి గూఢార్థాలు కూడా ఉంటాయి. అందుకని ఈ 30 రోజుల్లో కాశీఖండం రాదు, మిగతా అన్ని ఖండాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, 39 వెళ్ళి 40 రోజులు అయినట్టే. ఆ ఒక్కరోజు ఏదో ఆలోచిద్దాం కాదు. ఆ విధంగా కాశీఖండమును మాత్రం వీలున్నంత తొందరలోనే నేను వెళ్ళేలోపే షెడ్యూల్ ఖరారు చేసి దాన్ని ప్రత్యేకంగా అట్టే పెడదాం. ఎందుకంటే అవ్వదు, లేకపోతే కాశీఖండాన్ని క్లుప్తం చేయటం ధర్మం కూడా కాదు. సందేహం లేకుండా ఈ మొత్తం కార్యక్రమం అంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుందండి, మిమ్మల్ని రప్పించుకునే బాధ్యత లేదు. నాదేం లాస్ట్ ఇయరే ఆయనతో అన్నాను, ఈ ఏడాది కూడా ఆయన ప్రారంభించారు. ఆ బాధ్యత సేకరించాక భుజస్కంధాల మీద వేసుకుందాం. మన అదృష్టవశాత్తు వేదవ్యాసుల వారు 18 పురాణాలు అందించాడు. వశిష్ఠుడికి ఆయన మునిమనుమడు, నప్తృశబ్దమునకు మునిమనుమడు అని అర్థం అన్నమాట. ఆయనకి వశిష్ఠుడికి 100 కొడుకులు, అందులో పెద్ద ఆయన శక్తి, ఆ శక్తి కొడుకుల్లో పెద్దవాడు పరాశరుడు, పరాశరుడు కొడుకు వేదవ్యాసుడు, వేదవ్యాసుని కుమారుడు సుకుడు, ఆ సుకుడికి తండ్రి గనక సుఖతాతమన్నాం. ఈయన ఎటువంటి వాడు, అకల్మషుడట, మాట వరసకి కూడా ఏ దోషము లేనటువంటి వాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరిలో అయినా ఏదో దోషం లేకుండా ఉండదు, ఒక్క వేదవ్యాసుడు మాత్రమే అకల్మషుడు లేక నిష్కల్మషుడు అని పిలువబడ్డాడు. మీరో నేనో చెబితే దానికి సర్టిఫికెట్కి పెద్దగా వాల్యూ ఉండదు. కానీ స్వయముగా నారద మహర్షి వేదవ్యాసుడి మీద చెప్పిన శ్లోకం ఇది. ఈ శ్లోకం నారదుడు చెప్పాడు, నాయన నీవు మాత్రమే నిష్కల్మషుడివి, అప్పుడప్పుడు మానవుల వలె ప్రవర్తిస్తావు కానీ మానవాతీతుడు అయి ఉంటావు, నీవు విష్ణు స్వరూపుడివి అన్నాడు. అటువంటి వేదవ్యాస మహర్షి రచించినటువంటి పురాణాల్లో స్కాంద పురాణం అద్భుతమైన పురాణం. 7 ఖండములతో ఉంటుంది. మొదటి ఖండం మాహేశ్వర ఖండం మొదలు పెడతాం. ఆ తర్వాత వెంకటాచల మహాత్మ్యం ఉన్నటువంటి వైష్ణవ ఖండం, అవంతిఖండం, ఈ ఖండాల్లో అయ్యాక ఆఖరణ కాశీఖండం 7వది. ఈ కాశీఖండం ప్రత్యేకంగా చెప్పుకుందాం. స్కందుడు ఒకప్పుడు అగస్త్యునికి చెప్పటం వల్ల ఆయన పేరు మీదుగా స్కాంద పురాణం అని పిలువబడింది. ఈ పురాణాన్ని స్కందుడు అగస్త్యునికి చెప్పాడు, అగస్త్యుడు వ్యాసునికి అందించాడు, వ్యాసుడు మనకు అందించాడు. ఆ వ్యాసుడి ద్వారా విన్న మహర్షులలో రోమసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ రోమస మహర్షి ద్వారా ఈ పురాణం ప్రసిద్ధికెక్కింది. నిజానికి పురాణములన్నీ సూతుడికి ఇచ్చి సూతుడి ద్వారా వ్యాప్తి చేయించాడు వేదవ్యాస మహర్షి. ఒక్క ఈ స్కాంద పురాణం మాత్రం ముందు సూతునికి ఇవ్వకుండా రోమసునికిచ్చి రోమసుని ద్వారా సూతునికి, తద్వారా మనకి అందజేశాడు ఆయన. అందుకే ఈ పురాణానికి ఒక ప్రత్యేకత ఉందండి. రోమస మహర్షి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను, అంత గొప్ప మహర్షి, అంత ఆయువు ఉన్నవాడు ఉండడు. నిజం చెప్పాలంటే వేదవ్యాసాదుల ఆయువు కంటే రోమసుని ఆయువు చాలా ఎక్కువ. రోమసుడి ఒంటి మీద ఉన్న వెంట్రుకలు అన్నీ రాలిపోతే ఆయన శరీరం విడిచిపెడతాట. దీని మీద స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఒకప్పుడు ఇంద్రునికి ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ఇల్లు కట్టించుకోవాలని కోరిక కట్టింది. అప్పుడప్పుడు మనుషులకు ఆ లక్షణం వస్తుంది, కానీ దేవతలకి రాకూడదు. కానీ ఆయనకు కూడా వచ్చిందండి. ఎందుకో తెలుసా, ఎక్కడ చూసినా మంచి మంచి భవనాలు కనపడుతున్నాయి, కానీ ఆ భవనాల కంటే నాది బాగుండాలి, మా ఇల్లే గొప్ప, మా ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయి అనిపించుకోవాలనే కోరిక కలిగిందిట. అవి మీకు వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు, అబ్బాయి మా ఇల్లు చూశారు ఎంత బాగుందో, అసలు గార్డెన్ నేనే దగ్గరుండి నాటించుకున్నాను అని చెప్పుకుంటాంట. అలాగే ఇంద్రుడికి కూడా కోరిక కలిగి ఒకప్పుడు విశ్వకర్మని బతిమాలి, మహాత్మా నాకు ఒక మంచి గృహం కట్టు అన్నాడు. ఇప్పుడున్న ఇల్లు బాగుంది కదా అంటే ఇంకో ఇల్లు కట్టాడు ఆయన. ఎన్నిసార్లు ఇల్లు కట్టినా ఈ ఇల్లు నాకు నచ్చట్లేదు నచ్చట్లేదు, మళ్ళీ పడగొట్టి కొత్తది కట్టడం మొదలెట్టాట. చివరికి విశ్వకర్మ గారికి విసుగొచ్చి, ఇది ఎక్కడ గొడవరా, ఎంత బాగా కట్టినా ఏదో లోపం ఉంది, ఇంకా మంచి ఇల్లు కావాలంటాడు. ఈయనకి నచ్చట్లేదు, నచ్చేలాగా ఈ ఇల్లు కట్టడం నా వల్ల అవ్వడం లేదనుకుని నారద మహర్షిని స్మరించాడు. అప్పుడు నారదుడు వచ్చి ఈ ఇల్లు కట్టే బాధ నుంచి నీకు విముక్తి నేను కలగజేస్తాను అని తక్షణం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర తక్షణం మనం భూలోకానికి వెళ్ళాలన్నట్ట. నారదుడు అంతటి వాడు కోరితే కాదనకూడదు గనక నారదుని వెంట ఇంద్రుడు భూలోకానికి ఎందుకు ఏమిటన అడగకుండా వచ్చాడు. ఆ సమయంలో భూలోకంలో నైమిషారణ్యంలో ఇదో సత్రయాగం జరుగుతోంది, దీర్ఘ సత్రయాగం. ఆ సత్రయాగం చూపించడానికి తీసుకొచ్చాడేమో అనుకుంటే అక్కడికి తీసుకెళ్లకుండా ఆ అడవిలో ఓ చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. అదో పెద్ద అర్జున వృక్షం, మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు. ఆ వెంట్రుకలున్నాయి, అంతం అయ్యింది, మిగతా శరీరం అంతా వెంట్రుకలున్నాయి. సాధారణంగా ఎవరికైనా నెత్తి మీద నున్నగా అయిపోతుంది జుట్టు ఊడితే, ఈయనకి వక్షస్థలం మీద ఊడేయట. ఆయన నెత్తి మీద శిరస్సున ఒక చింకి చాప ఉన్నది, దర్భతో తయారు చేసిన చిరిగిపోయిన చాప ఒకటి ఉంది. ఈ చాప నెత్తి మీద పెట్టుకుని ఆయన జపం చేసుకుంటూ ఉంటే నారదుడు ఇంద్రుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళం చూడగానే జపమాపి రెండేని ఆహ్వానించాడు ఆయన. నారదుడు ఆయనకి వినయంగా నమస్కరించాడండో. నమస్కరించగానే నారదుడంతటి వాడి నమస్కారములు అందుకున్నవాడంటే అతడు సామాన్యుడు కాదని గ్రహించి ఇంద్రుడు కూడా ఆయనకి నమస్కరించాడు. ఆ తర్వాత నారదుడు ఏమీ ఎరగనట్టుగా, రోమశ మహర్షి నాకు చిన్న అనుమానం ఉంది తీరుస్తారా అన్నట్ట. అడగండి తీరుస్తానన్నాడు రోమసుడు. ఎవడైనా బ్రతకడానికో నివసించడానికో లేక రాత్రి నిద్రపోవడానికో కనీసం ఒక గుడిసైనా వేసుకుంటాడు. మహర్షులు కూడా అడవులలో ఆశ్రమాలు నిర్మించుకుంటారు. అటువంటిది మీరేమిటండి, ఏ ఆశ్రమం లేదు, ఓ బిల్డింగ్ లేదు, కనీసం గుడిసె లేదు, కేవలం చిరిగిపోయిన చాప నెత్తి మీద పెట్టుకుని చెట్టు కిందే బతుకుతున్నారు. ఎప్పుడు చూసినా ఏం మీకు ఆశ్రమం అక్కర్లేదా, వర్షం వస్తే తడిసిపోరా, ఎండ వస్తే మండిపోదా, చలికాలంలో ఎలా బతుకుతారు అని అడిగాట. ఏమీ ఎరగనట్టు అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహర్షి నాకెందుకండి ఇల్లు, అల్పాయుష్కుణ్ణి, ఇవాళ్ళు ఉండి రేపు పోతాను, పోయేవాడికి ఇల్లు ఎందుకండి, ఉండాలనుకున్న కోరిక ఉన్నవాడికి ఇల్లు కావాలి కానీ అన్నట్ట. ఈ మాట అనగానే ఇంద్రుడు అహంకరించి పచ్చని మీసాలుంటాయి ఆయనకి, ఆ మీసాలు దువ్వి, మహర్షి మీరు అల్పాయుష్కులా, అంత తక్కువ ఆయువు మీది, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు నేను స్వర్గం నుంచి అమృతం పంపిస్తాను, అమృతం తాగితే కలియుగాంతం వరకు జరా మరణములు లేకుండా ఉంటారు అన్నట్ట. నాకెందుకు నేను అమృతం, ఎలాగో ఇవాళకైతే రేపైనా పోతాం కాబట్టి నేను అమృతం మీద ఆశ పెట్టుకోవట్లేదు, నాకు అమృతం వద్దు ఏమొద్దు, నేను అల్పాయుష్కుని నన్ను పోనీ అన్నట్ట. అసలు ముందు మీ ఆయువు ఎంతో చెప్పండి, దాన్ని బట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నాడు ఈయన. సరే నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, అడిగితే కాదనకూడదు కాబట్టి, కలియుగం యొక్క ప్రమాణం 432,000 సంవత్సరాలు, కలియుగానికి 432,000 మానవ సంవత్సరాలు ప్రమాణం. దాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 432,000 × 3 అయితే 1,296,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 కృతయుగం. ఈ 4 కలిపితే అంటే 1,728,000, 1,296,000, 864,000, 432,000 కలిపితే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం, చతుర్యుగ కాలం. ఈ 4 యుగాలు గడిస్తే నీలాంటి ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు. నీలాంటి ఇంద్రుడు 1,000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక పగలు, మళ్ళీ 1,000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక రాత్రి పగలు గడవాలంటే 2,000 మంది ఇంద్రుళ్ళు వెళ్ళిపోతారట. 2,000 × 43,20,000 మానవ సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక దినం, రేయింబవలు. అలాంటివి 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. మనకు వల్ల 365 డేస్ ఉండదు, 360. కాబట్టి బ్రహ్మగారికి 1 ఏడాది గడిచిందంటే, ఆయనకు పుట్టినరోజు పండుగ గడిచిందంటే 360 × 2,000 × 43,20,000 మానవ సంవత్సరాలు. ఇది బ్రహ్మకు 1 సంవత్సరం అట. అలాంటిది బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి బ్రహ్మ అయ్యి ఎంత, 1,000 × 360 × 2,000 × 43,20,000 మానవ సంవత్సరాలు. ఓసారి లెక్కెడితే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది, నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే ఇక్కడ బెత్తెడు వెంట్రుకలు ఊడాయి, ఇవన్నీ ఊడిపోతే నేను ఊడిపోతాను, అదే నా ఆయువు, ఇంతకంటే నా ఆయువు లేదు, అల్పాయుష్కుణ్ణి అన్నట్ట. ఒక్క దెబ్బకి ఢామ్ అనే శబ్దం అయింది. ఏది నారదుని పక్కన ఏమిటని చూస్తే ఇంద్రుడు పక్కకి పడిపోయాడు, మూతి బయటకు వచ్చింది, పక్షవాతం వచ్చేసింది ఆయనకి. ఒక్క క్షణం వణికిపోయాడు ఆయన. అసలు ఆ ఆయువుని ఎవడన్నా లెక్క కట్టగలడా? బ్రహ్మగారి ఆయువే గొప్పది. అటువంటిది ఒక బ్రహ్మ పెడితే ఈయన శరీరము నుండి ఊడినది కేవలం ఒక్క వెంట్రుక మాత్రమే. అటువంటిది ఆయన శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ ఊడితే కానీ ఆయనకి మరణం రాదు. ఊడింది చూస్తే కేవలం బెత్తెడు, ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి, అసలు ఎవరన్నా లెక్క పెట్టగలరా? అంత ఆయువు ఉన్నవాడు నేను అల్పాయుష్కుని, నాకు ఇల్లు ఎందుకంటే ఆశ్రమం ఎందుకని చెట్టు కింద చింకి చాప శిరస్సును పెట్టుకుని కూర్చుంటే నేను రోజుకు ఇల్లు ఎందుకు కట్టించుకుంటున్నాను? అందుకే నారదుడు ఇక్కడికి తీసుకొచ్చాడని అర్థమయ్యి ఓ దండం పెట్టి వెళ్ళిపోయట స్వర్గానికి. నాయన నాకు ఏ ఇల్లు వద్దు, ఇప్పుడు నాకు కనువిపోయింది అన్నట్ట. అంతటి మహాత్ముడు అంటే రోమసుడు. అటువంటి రోమసుడు కూడా వ్యాసుని దగ్గరకు వచ్చాడు. ఇక్కడ మనం కనిపెట్టవలసిన సత్యం ఒకటి ఉన్నది. అసలు రోమసుని ఆయువునే వర్ణించలేరు ఎవరు. అంత ఆయువు కలిగినటువంటి వాడంటే ఎంత తపస్సు చేశాడు, అంతటి తపస్శాలి వ్యాసుని దగ్గరకు వచ్చి, వ్యాస నువ్వు పురాణములు చెబుతూ ఉంటే వినాలనుకుంటున్నాను, నువ్వే నాకు పురాణ గురువువి అన్నాడు. అందుకని వ్యాసుడి యొక్క పూర్ణిమ గురు పూర్ణిమ అయ్యింది. వ్యాసో నారాయణో హరిహి అన్నారు, అందుకే ఆయన్ని. ఆయన సాక్షాత్తు విష్ణువు కాబట్టే ఇంతటి వాడు కూడా ఆయన దగ్గర కూర్చుని వినయంగా ఈ స్కాంద పురాణం నేర్చుకున్నాడు. స్కందుడేమో అగస్త్యునికి చెబితే, అగస్త్యుడు వ్యాసునికి చెబితే, వ్యాసుడు రోమసునికి ఇస్తే, రోమసుడు సూతునికి ఇచ్చాడు, సూతుడు సౌనకాదులకి ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నాను అన్నమాట. అందువల్ల ఈ పురాణం ఆయువుని పెంచేది, ఆరోగ్యం పెంచుతుంది. అన్నిటికంటే ఈ పురాణం యొక్క మహిమ ఏమన్నారో తెలుసా? ప్రపంచంలో అంత్యకాలం ప్రమాదకరమైనది. అంత్యకాలంలో ఏ ఆలోచన వస్తే మనం ఆ లోకానికి పోతాం. అందుకే ఏమన్నాడు కృష్ణుడు, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం. అంత్యకాలంలో నన్నే తలుచుకుంటూ శరీరం విడిచిపెడితే వాడు పరమగతిని పొందుతాడు అని భగవద్గీతలో చెప్పాడు. కానీ ఎంత ప్రయత్నించినా అంత్యకాలంలో ఆ పరమాత్ముని నామం రమ్మన్నారాదండి. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి, దిక్కుమాల ఆలోచనలు వస్తాయన్నమాట. బ్రాడీపేటలో నా ఇల్లు ఏమైపోయిందో, దిక్కుమాల బాడీ పోతూ ఉంటే ఇంకా బ్రాడీపేట ఏమిటి, బాడీకే దిక్కులేదు కదా, అయినా ఆ ఇల్లే గుర్తుకొస్తుంది, ఇంకేవో గుర్తుకొస్తాయి. అందుకని అంతకాలంలో పరమాత్మ నామస్మరణం చేయటం అంత తేలిక కాదు. కానీ స్కాంద పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటే అంత్యకాలంలో నీకు ఖచ్చితంగా భగవన్నామమే గుర్తుకొస్తుంది. వచ్చేలా నేను చేసి వాడికి అంత్యకాల స్మరణ వల్ల వచ్చే మోక్షమును అందిస్తానన్నాడు. ఆ భరోసా మనకి వ్యాసుడు ఇచ్చాడు. అందుకని స్కాంద పురాణాన్ని వినాలట. రోమసుడు అందుకు విన్నాడు, ఆయువు ఎంత ఉన్నా పర్వాలేదు, నాకు దాంతో సంబంధం లేదు, అంత్యకాలంలో భగవన్నామస్మరణం నాకు గుర్తుకు రావాలి. భగవన్నామస్మరణం కనుక గుర్తుకొచ్చిందా, ఆ స్మరణ చేశానా, అప్పుడు నేను ముక్తి పొందుతాను. ముక్తి పొందాలంటే స్కాంద పురాణం వినాలి. అందుకని ఎంత ఆయువు ఉన్నా, ఎంత గొప్పవాడైనా, ఎటువంటి వాడైనా, అనుక్షణము ఈ స్కాంద పురాణాన్ని తలుచుకున్నా, స్కాంద పురాణం విన్నా, అటువంటి వాడికి అంత్యకాలంలో పరమాత్మని నామస్మరణ తప్ప మరొకటి గుర్తుకు రాదు. ఆ స్మరణ చేస్తాడు కనుక వాడు ముక్తి పొందుతాడు. అందులో మోక్షగ్రంథం కూడా ఇది. అందులో మొదటి ఖండం మాహేశ్వర ఖండం, రోమసుడు మునులకు చెప్పినటువంటి ఖండం. ఈ ప్రపంచంలో శివనామస్మరణం మానవులకి సులభంగా తరించడానికి తగిన ఒక ఉపాయం. అందుకే వీలున్నంత వరకు శివ 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 అనాలి. శివకేశవ అభేదతత్వంతో శివుణ్ణి కేశవుణ్ణి తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టండి, ఆలయానికి వెళ్ళండి. అసలు స్కాంద పురాణంలో మహేశ్వర ఖండం మొదట చెప్పిందంటే తెలుసా, సమ్మార్జన చ కుర్వంతి నరాయే చ శివాలయే. శివాలయానికి వెళ్ళి సమ్మార్జనం చెయ్యండి. మార్జనము అంటే తుడుచుట, సమ్మార్జనం అంటే శ్రద్ధతో తుడవడం, అంటే గుడిబడి వాళ్ళు చేస్తున్న పని అది. ఆ గుడిబడి అనే కార్యక్రమం అందుకనే ప్రత్యేకంగా పెట్టించాను. సుస్పష్టంగా రామసుడు ఏమన్నాడు, ఆలయానికి వెళ్ళండి. అందులో ఏదో ఒక సమయంలో శివాలయానికి వెళ్ళండి, శ్రద్ధగా తొడవండి. అలా తుడిచినటువంటి వాళ్ళు ఉన్నారే, శివపురం ప్రాప్య తేవై శివపురం ప్రాప్య జగద్వంద్యాహ భవంతి చ. కైలాసానికి వెడతారు, భూలోకంలో ఉన్నప్పుడు జగత్తులు అందరి చేత కీర్తింపబడతారు, జగద్వంద్యులవుతారు, అందరి యొక్క నమస్కారాలు అందుకుంటారు, మిమ్మల్ని భక్తులు తలుచుకుంటారు. ఇహం పరం రెండూ ఇస్తుంది. శివాలయమును విడిచిపెట్టకుండా నెల్లాళ్లపాటు తుడిచినటువంటి వాడు మహా ఐశ్వర్య సంపన్నుడవుతాడు. తిరుగులేని ఆయువు లభిస్తుంది, సంపద లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా తొడవాలి. శివాలయం తొడవడంతో మొదలుపెట్టారండి మాహేశ్వర ఖండం. ముందు ప్రక్షాళనతో మొదలుపెట్టాడు ఆయన. కానీ తుడిచేటప్పుడు ఏం చేయాలట, మార్జయంతి అనలేదు అక్కడ, సమ్మార్జన్ సమార్జనం అన్నాడు ఆయన. సమ్ అనే ఉపసర్గ ద్వారా శ్రద్ధతో తుడవాలి. ఏదోలే ఫోటో కోసం తుడవడం కాకుండా అలా తుడుస్తూ పోతే ఫోటోలు వీడియోలు ఎలాగో తీస్తారు, అది అవసరం కూడా, దానివల్ల ఇంకో 10 మంది ఆ పనిలోకి వస్తారు. కానీ తుడిచినప్పుడు కేవలం ఫోటో కాదు, పూర్తిగా తుడవాలి, శ్రద్ధతో తుడవాలి. మీరు చూడండి, ఎక్కడైనా సరే తుడిచినటువంటి వాళ్ళంతా ఐశ్వర్యం పొందుతారు. ఎప్పటికి కూడా పురి జగన్నాథస్వామి యొక్క రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకొని తుడిచేవాళ్ళు ఆ జగన్నాథపురానికి సంబంధించిన రాజవంశస్థులే. అందుకే వాళ్ళకి మాత్రమే రాజుల్లో ఐశ్వర్యం నిలబడింది. చాలామంది మహారాజులు ఐశ్వర్యాలన్నీ కొట్టేశారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ వాళ్ళ ఐశ్వర్యం మాత్రం తరక్కుండా ఇప్పటికీ ఉండడానికి గల మూల కారణం ఆలయానికి తొడవడం, సేవ చేయటం, రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకోవడం. చీపురు కట్టపుచ్చుకున్నారా, ఇక వాళ్ళింట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తరక్కుండా ఉంటుంది. కాబట్టి ముందు సమ్మార్జనం చేయండి. ఇక్కడ తమాషా జరిగిందండి. ఈ మధ్య నాకు పండరీపురం పాండురంగస్వామి ఆలయం వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఒక చిన్న వీడియో, కృతజ్ఞతలతో కూడి ఆశీర్వచనంతో కూడిన వీడియో పెట్టారు మన వాళ్ళ కోసం. గుడిబడి అనే పేరుతో వీళ్ళందరూ పండరీపురం వెళ్ళారట. వెళ్ళి ఆ ఆలయం పైన గుడి మీద మొక్కలు మొలిచేసాయి, చాలా భయంకరమైన చెత్త పేరుకుపోయింది. ఆ క్లీనింగ్కి 5 లక్షల కాంట్రాక్ట్ అడిగారటండి. ఆ దేవాలయానికి అంత సొమ్ము లేదట, 5 లక్షలు ఇచ్చే అవకాశము లేదు, లేకపోతే ఎండోన్మెంట్స్తో సమస్య ఉంటుంది కదా. 5 లక్షల రూపాయలు ఇస్తే కానీ క్లీనింగ్ అవ్వడం లేదు ఎలాగా అనుకుంటున్న సమయంలో మన గుడిబడి సభ్యులు వెళ్ళారు. ఒకే ఒక్క రోజులో 5 లక్షల రూపాయలు ఇస్తే కానీ శుభ్రపరచినటువంటి ఆలయాన్ని అద్భుతంగా క్లీన్ చేసి పారేశారు, బాగా శుభ్రం చేశారు. ఆ వీడియో అక్కడి నుంచి నాకు వచ్చింది. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది, అమ్మాయ్యా ఇటువంటి శిష్యుల్ని పొందడం వల్ల నేను అదృష్టవంతుడయ్యాను. కృష్ణుడు శిష్యుడిగా వస్తే సాందీపని తరించినట్లుగా వీళ్ళ వల్ల నాకు కూడా భాగ్యం పట్టింది అనిపించింది అనమాట. నాయన్లారా, ఈ పని చేసిన వాడు ఎప్పుడూ జీవితంలో శుభం తప్ప అశుభం పొందడు. ఇవాళ కాకపోతే రేపైనా ఈ ఆలయములు తుడిచినటువంటి పుణ్యఫలం మీ వెంట వస్తుంది, వస్తుంది, వస్తుంది. అది వ్యాసుడు చెప్పిన మాట. కాబట్టి ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పదే పదే దీన్ని ప్రచారం చేయండి. సమ్మార్జనంచ కుర్వంతి నరా ఏచ శివాలయే తేవై శివపురం ప్రాప్య. ఈ శివాలయమును తుడిచినటువంటి జనులు తప్పక అంత్యకాలంలో శివపురానికి వెళ్ళి తీరుతారు. జగద్వంద్యాహ భవంతి చ, బతికున్నంతకాలం జగత్తులు అందరి నమస్కారాలు అందుకుంటారు, కీర్తి పొందుతారు, సంపదలు పొందుతారు, ఆనందం పొందుతారు. వారి జాతక దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. బ్రహ్మదేవుడు వారి పూర్వకర్మ వల్ల నుదుట రాసినటువంటి రాత ఈ శుభ్రత వల్ల తొలగిపోతుందట. కొంచెం జాగ్రత్తగా అనవలసిన ఇంకో మాట ఏంటంటే, పూర్వం బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద శుద్ధముక్కతో రాసేవారు, ఇది మా చిన్నప్పుడు. ఇప్పుడు అసలు బ్లాక్ బోర్డులు శుద్ధముక్కలు లేకుండా అయిపోయాయి. అంతకు పూర్వం ఇసుకలో రాయించేవారట. ఇప్పుడు ఉదాహరణకి మహానుభావుడు చిన్నయసూరి తెలుగుకి బాలవ్యాకరణం రాసిన ఆయన ఇసుకలో గురువుగారు అక్షరాలు నేర్పితే నేర్చుకున్నవాడే. అలా పూర్వులు ఇసుకలో రాసేవారు. రాసిన తర్వాత ఏం చేసేవారు, మళ్ళీ దాన్ని చెరిపేసి మళ్ళీ రాసేవారు. ఇసుకలో రాసిన రాత చేత్తో ఇలా తుడిస్తే ఏమవుతుంది, ఆ రాత అంతా చెరిగిపోతుంది. అలాగే బ్రహ్మ నీ నుదుట రాసిన పాత చెత్త రాత ఈ శివాలయమును శుభ్రం చేయటం వల్ల తొలగిపోయి కొత్త రాత ఏర్పడుతుంది, మంచి రాత ఏర్పడుతుంది. అందుకని తొడవాలి. ఇక శివాలయంలో ప్రదక్షిణ చేస్తే అడుగడుగునకి అశ్వమేధ ఫలితం వస్తుంది, మహాపాపాలు తక్షణమే భస్మీపటలం అయిపోతాయి. అందువల్ల శివాలయంలో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి. అన్ని ఆలయాలకి చెప్పారు, ఇక్కడ ఇది మాహేశ్వర ఖండం కనుక శివాలయం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ప్రతి ఆలయంలోనూ ప్రదక్షిణ చెయ్యండి. యాని కాని చపాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నాయన ఏ ఏ పాపాలో లెక్కలేని ఉన్నాయి, యాని కానిచ అంటే ఏమేం పాపములున్నాయో అవి కూడా ఈ జన్మలోనే కాదు జన్మాంతర కృతానిచ అనేక జన్మలలో పాత జన్మలలో చేసిన పాపములన్నీ కూడా తాని తాని అంటే అవన్నీ ప్రణశ్యంతి నశ్యంతి అంటే నశిస్తున్నాయి, ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతున్నాయి. నశ్యంతి అంటే ఏదో కొంత తొలగడం, కానీ ప్రణశ్యంతి అంటే అలా కాదు సర్వనాశనం అయిపోతాయి ఆ పాపాలన్నీ. ఎప్పుడు ప్రదక్షిణ పదే పదే. పదము అంటే అడుగు, అడుగు తీసి అడుగు వేయాలి కదా. ప్రదక్షిణ చేయాలంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేయాలి. ఇలా అడుగడుగునకి మన పాపములన్నీ సర్వనాశనమై వాడు ప్రక్షాళన పొందుతాడు, మహాత్ముడవుతాడు. ఇంకా పాత వాటి గురించి ఆలోచించద్దన్నాడు. అయ్యో నేను చిన్నప్పుడు అలా చేశానేమో, అప్పుడు ఆ తప్పు చేశానేమో అని ఇంకా ఊహించద్దు. ఎందుకంటే నీవు శివాలయంలో ప్రదక్షిణ చేశావు, ప్రదక్షిణ చేశాక ఇక పాత పాపం లేదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు నువ్వు పరమ పవిత్రుడివి, అసలైన పరిశుద్ధుడివి నువ్వే, నువ్వు గ్యారంటీగా ఈ ప్రదక్షిణ వల్ల పరిశుద్ధుడివై తీరుతావు అన్నాడు ఆయన. ఇక దీపం వెలిగిస్తే శివాలయంలో కానీ ఏదైనా విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే దీపం వల్ల వాడు కాంతిస్వరూపుడవుతాడు, ముఖంలో వర్చస్సు వస్తుంది. కొంతమంది ముఖం చూడండి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది, ఆకర్షణకు కారణం చెప్పలేం. ఆ వ్యక్తి పెద్ద అందంగా ఉండడు, పోని వాడేం పెద్ద అలంకారంతో ఉండడు, గడ్డంతో జుట్టు లేకుండానో లేకపోతే నల్లగానో ఉన్నప్పటికీ ఆ ముఖాన్ని చూడగానే ఇతని దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇతని యొక్క మాటలు వినాలి అనే కోరిక కలుగుతోందంటే ఆ ముఖంలో వర్చస్సు ఉంది, తేజస్సు ఉంది. ఆ తేజస్సు ఆలయంలో దీపం వెలిగించడం వల్ల వస్తుంది. కానీ దీపాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా వెలిగిస్తే ఉన్న తేజస్సు పోతుంది. అక్కడ రావి చెట్టు దగ్గర అమ్మా తల్లి మీకు దండం, ఈ రావి చెట్టు దగ్గర దీపం పెట్టద్దంటే దీపం పెట్టి ఆ చెట్టును చంపితే ఉన్న తేజస్సు పోతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కాకుండా అర్చకులకు ఇచ్చేయండి. మీరు దీపం వెలిగించమన్నాం కదా అని మీరే వెళ్ళి నందీశ్వరుడి దగ్గర పెట్టేసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి విగ్రహాలు పాడు చేయకూడదు. దీపానికి ఆలయంలో వెలిగించడం కోసం ఒత్తులు ఇస్తున్నాం, నెయ్యి ఇస్తున్నాం, లేక నూనె ఇస్తున్నాం అంటే వాళ్ళు వెలిగిస్తారు. అది వాళ్ళే మాత్రం ఏం చేస్తారు, అక్కడే వెలిగిస్తారు. ఆ రకంగా దీపమునకు వెలిగించడానికి సాయం చెయ్యాలి చాలు తప్ప మనం వెలిగించి పాడు చేయొద్దు. ఈ మధ్యన ఇదో సమస్య అయిపోతుంది అండి, దీపం వెలిగించండి అని చెప్పామా ఇంకా మొత్తం అమ్మవారి విగ్రహం అంతా పాడు చేసేశారు. ఆ విగ్రహం చుట్టూ దీపాలు పెట్టారు, అమ్మవారికి కట్టిన చీర కూడా తగలబెట్టేశారు చివరికి. కొన్ని చోట్ల అయితే ఆ జమ్మి చెట్లు అవి కాలిపోతున్నాయండి పాపం. ఆ చెట్టు చుట్టూ ఎన్ని కష్టాలు పెట్టినా అడ్డాలు పెట్టినా తీసి మరీ వెలిగిస్తున్నారు లోపల. ఇంకా చిత్రం తెలుసా, గురువే శివుడని చెప్పేటెవడో, అందుకని ఒకసారి ఉపన్యాసం అక్కడ కూర్చుని ఉండగా కింద నా పంచి అంటుకుంది. ఇది జరిగింది నిజంగా, అక్కడే అక్కడే వెలిగించారు. ఆ దెబ్బతోటి అప్పటి నుంచి ఇలా పైన కూర్చోవలసి వస్తుందన్నమాట. అదృష్టవశాత్తు ఆ పంచి వెంటనే శిష్యుడు కింద ఉన్నాడు కాబట్టి ఆ శిష్యుడు కూడా పక్కకు చూడనివాడు, పక్కకు చూసి ఫోన్లు మాట్లాడని శిష్యుడు కనుక అది ఆరిపాడు. కొందరు శిష్యులు పక్కనే కూర్చుంటారు, గురువు గారికి ఏ వాళ్ళకి ఏమి ఉండదు, వేరేవాడు వాడు చేయవలసింది, వీడి పక్కన మాట్లాడుతూ ఉంటాడు. అదృష్టవశాత్తు ఆ పూట నాకు మంచి శిష్యుడు దొరికి నా పంచి ఆరిపోయాడు, కానీ లేకపోతే నా ప్రపంచం అయిపోయేదో. చూసారా, కాబట్టి దీపాన్ని ఎలా వెలిగించాలో అలా వెలిగించాలి. ఇక నైవేద్యం ఉన్నది, భగవంతునికి భక్తి శ్రద్ధలతో నీవు తింటున్న ఆహారాన్నే సమర్పించు. మీ ఇళ్లలో భోజనం చేసే ముందు ఆ కంచంలో ఉన్న ఆహారాన్ని శివార్పణ వస్తు అని శివుడికి సమర్పించి తినండి, అప్పుడు అది నైవేద్యం అవుతుంది. ఆ శివనివేదన శివుడు స్వీకరించిన తర్వాత వచ్చిన ప్రసాదం స్వీకరించడం ద్వారా కడుపులో ఉన్న వాత పిత్త కఫ గుల్మ రోగాలన్నీ తొలగిపోతాయి. రోగాలు తొలగాలి అంటే శరీరం బాగుండాలంటే పరమాత్మ నివేదన తినాలి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నాం, శివుడికి సమర్పించటం లేదు, పరమేశ్వర అర్పణ వస్తువు అండలేదు. పూర్వం ఆపోసిన పట్టినప్పుడు మంత్రపూర్వకంగా తినేవారు. పోనీ అందరికీ ఆపోసిన పట్టడం తెలియకపోయినా ఒక్కసారి ఏం చేస్తారన్నమాట, మీరు తింటున్న ఆహారాన్ని మీ ఇష్టదేవతకి సమర్పించండి. అయితే శివార్పణ వస్తు లేదా కృష్ణార్పణ వస్తు నారాయణార్పణ వస్తు ఇంకా మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతకి సమర్పించండి, అప్పుడు తినండి. అది అమృత నైవేద్యం అవుతుంది, దానివల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆపై ధూపం, ధూపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది, పదవి సంపద ఈ రెండూ కూడా లభిస్తాయి. ధూపాద ఐశ్వర్యం అవాప్స్యసి అని స్కాంద పురాణం చెబుతున్నది. ఈ ధూపం వల్లే మానవుడికి తరచుగా వచ్చేటటువంటి కంఠ సంబంధ రోగాలు కూడా పోతాయి. కొంతమందికి ఎప్పుడు దగ్గు లేదా గొంతు పట్టేసినట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళు తరచుగా శివాలయంలో రసాయన పదార్థములు కానటువంటి వాటితో తయారు చేసిన ధూపం సమర్పించండి. ఇప్పుడు అగరత్తులన్నీ కెమికల్స్ వచ్చాయి, దానివల్ల ఉపయోగం లేదు, శివుడికి కూడా గొంతుకుపోతుంది. అందులో ఏం చేస్తారు, ఆవు పేడతోటి వాటితోటి చక్కని ధూప స్టిక్స్ తయారు చేస్తున్నారు కదా, వాటితో ఏం చేస్తారు, ధూపం ఇస్తే దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, కంఠం కూడా బాగుపడుతుంది. ఈ మధ్యన ఒక ఆయన సలహా ఇచ్చాడండో, కొత్తగా ఎందుకంటే గుళ్ళు కట్టడం అనవసరం, వేస్ట్ అని. అది ఎంత ప్రమాదకరమైన సలహాయో కొంచెం వినాలి. స్వయముగా శివపురాణం అందులో ఉన్నటువంటి కంటెంటే ఈ స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలో కూడా చెప్పారు, ఏమని తెలుసా, భగ్నం శివాలయం ఏ చ ప్రకుర్వంతి నరోత్తమాహ ప్రాప్నువంతి క్రతుశత ఫలం చ నాత్ర సంశయః. ఇదేమో జీర్ణోద్ధరణం గురించి చెప్పారు, ఆ తర్వాతే కొత్త ఆలయం గురించి చెప్పారు. ఈ రెండింటినీ తెలుసుకుందాం మనం. ముందు పాడైపోయిన ఆలయాన్ని పునరుద్ధరించటం వల్ల వచ్చే లాభం తెలుసుకుందాం. ఎక్కడైనా ఒక ఆలయం, ఓ శివాలయం ఇటుకలు పడిపోయి, రాళ్ళు పడిపోయి, పాడైపోయి, నీళ్లు కారిపోతూ ఉంటే దాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టాలి. లేదా ఏ ప్రాచీన కాలపు కట్టడాలు అయితే వాటిని పడగొట్టడానికి వీలు లేకపోతే వాటిని బాగు చేయాలి. అయితే కొత్తగా కట్టాలి, దాన్ని పడగొట్టి లేదా కనీసం ఉన్నదాన్ని బాగు చేయాలి పడిపోకుండా. దానికి జీర్ణ ఉద్ధరణము, పాడైన దానిని బాగు చేయుట అని పేరు. అలా చేసినటువంటి వాళ్ళు నరోత్తములని పిలువబడతారట. మానవుల్లో ఇక అంతకంటే గొప్పవాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్ప మానవులు అవుతారు. క్రతు శతఫలం ప్రాప్నువంతి. ఈ కలియుగంలో 100 అశ్వమేధ యాగములు మానవ మాత్రుడు చేయలేడు. అసలు కలియుగంలో అశ్వమేధ యాగమే లేదనుకోండి, అటువంటిది 100 యాగములు ఎవడైనా చేయగలడా? 100 అశ్వమేధ యాగములు చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక పాడైపోయిన ఆలయాన్ని మళ్ళీ నిర్మాణం చేయటం వల్ల పొందుతాం. నా అత్ర సంశయ అంటే సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు ఆయన. సందేహం లేకుండా 100 అశ్వమేధ యాగములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం ఒక్క ఆలయం యొక్క పునరుద్ధరణ వల్ల వస్తుంది. అందువల్ల ఎక్కడైనా ఆలయాలు పాడైపోతూ ఉంటే కొన్ని 100ల మంది అక్కడ చేరి, 1000ల మంది అక్కడ చేరి, అందరూ తలకో కాస్త పావలాయో అర్ధ రూపాయి, ఇప్పుడు పావలాలు కూడా ఎక్కడ ఏడ్చేయాలండి, అవి ఎలాగో పరికిరావు, అవి ఏమన్నా ఉంటే మా డిబ్బీలో వేయడానికి ఉపయోగపడుతున్నాయి. పీఠంలో ఉన్నటువంటి ఆలయానికి చాలా గొప్ప డొనేషన్ ఇస్తారు, 50 పైసలు పావల, 10 పైసలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందులో హుండీలో వేసేస్తారు అన్నమాట, అవి ఎలాగో పనికిరావు కదా అని. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ నోట్లు బాగా చిరిగిపోయాక 200 నోట్లు ఇంకెక్కడ పనికిరావు, ఇంకా అంతకంటే ముక్కలు చేయడం ఒడవల్ల కాదు, అటువంటి ముక్కలను అతికించి వాటిని ప్రణవపీఠంలో వేశారు. మహానుభావులు, పుణ్యాత్మలు, మరీగా ఈ బామన్కే హత్తన్నట్టుగా వేస్తున్నారు. కానీ అలా చేయకండి. ఎప్పుడైనా ఆలయాన్ని ఒంటరిగా కట్టించకూడదట. మీ దగ్గర కొన్ని కోట్లు ఉండొచ్చుగాక, జీర్ణమైన ఆలయాన్ని ఉద్ధరిస్తే మంచిదన్నారని మీరు ఒక్కరే ఖర్చు పెడితే అది ధర్మం కాదు కనుక, అందరూ కలిసి ఎంతో కొంత కొద్ది కొద్దిగా వేసుకుని కట్టాలి. అంతేగాని నీకు జీతం 6000, 6000 డొనేషన్ ఇస్తే నీ పెళ్ళం పెట్టలు ఎలా బతుకుతారు, అది మహాపాపం. కుటుంబాన్ని కాదని సర్వనాశనం అయ్యే త్యాగం కలియుగంలో నిషిద్ధం. నేను చెప్పానంటే అది ప్రమాణం గుర్తుపెట్టుకోండి. ఒక ఆయనకి జీతమే 10000 అండి, ఈ 10000 పెట్టుకొని గుడికి ఇచ్చేశాడు, అప్పుడు ఆ నెల వాడు ఎలా బతుకుతాడు, అప్పుడు కుటుంబాన్ని ఏడిపిస్తున్నాడు కదా, అది ఇంకా పాపం. అందుకని 10000 జీతం వచ్చినవాడు ఒక 500 ఒక 100 ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఓ 50000 జీతం వచ్చినవాడు ఓ 5000 ఎంతో డొనేషన్ ఇవ్వాలి. ఓ 100000 రూపాయలు వచ్చినటువంటి వాడు ఎలాగో ఇవ్వట్లేదు, వాడికి చూస్తే ఇవ్వద్దు, పాపం ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది, పాపం తక్కువ వచ్చిన వాళ్ళే ఇస్తారు. నేను చూస్తాను చాలా జాలేస్తున్నాడు, 10000 5000 చేత వచ్చిన వాడేమో 5000 ఇచ్చేస్తాడు. అమెరికాలో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, వాళ్ళకి వచ్చే జీతమే తక్కువ, వద్దురా పాపం అంటే వినిపించుకోరు. కానీ నెలకి $100,000 సంపాదించేవాడు రహస్యంగా $1 వేసిపోతాడు. ఏమిటో కలి ప్రభావం మరి. అందువల్ల మీరు ఎప్పుడూ కూడా సర్వనాశనం అయ్యే దానం కలియుగంలో చేయకూడదు. అందువల్ల జీర్ణోద్ధరణ కోసం ఏం చేస్తారు, అందరూ కలిసి కొద్దిగా పోగు చేసి చీమలు కొంచెం 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 బెల్లం పక్కన దాచుకున్నట్టుగా ఆ డబ్బును దాచి అటువంటి కార్యక్రమానికి జీర్ణోద్ధరణకి వినియోగించండి. వినియోగిస్తే అటువంటి వాళ్ళు 100 అశ్వమేధ యాగముల ఫలితం పొందుతారు. ఆ మహాఫలితం వల్ల వాళ్ళకి ముందు ఉత్తమ జన్మ, ఆ తర్వాత మోక్షం వస్తుంది. ఉత్తమ జన్మ రావడం కూడా అదృష్టం. పరమ పవిత్రమైన సంపదలతో కూడిన, జ్ఞాన వైరాగ్యములతో కూడిన మంచి పనులు చేసేటటువంటి జన్మ లభించి తద్వారా ముక్తి వస్తుంది. ఇక కొత్త ఆలయం కడితేనో, ఆ జీర్ణమైన ఆలయం కాకుండా వీడే కొత్తగా ఒక చోట స్థలం కొనో ఇంకోటో చేస్తున్నాడు, అప్పుడేం జరుగుతుందిట, నూతనం ఏ ప్రకుర్వంతి ఇష్టకైహి అశ్మనాపి వా స్వర్గేహితే ప్రమోదంతే యావత్ తిష్టతి నిర్మలం. నూతన ఆలయ నిర్మాణం ఇటుకలతో కానీ రాళ్లతో కానీ కట్టితే అటువంటి వాళ్ళు శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. స్వర్గం నుంచి తిరిగి భూలోకంలో ఉత్తమ జన్మెత్తుతారు. ఇందాకే చెప్పినట్టే ఈ ఉత్తమ జన్మలో అనేక దివ్య కార్యక్రమాలు చేసి సంపదలు అనుభవించి సుఖాలు అనుభవించి భగవత్ కార్యక్రమాలు చేసి ప్రపంచం పర్యటించి పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. అందున కలియుగంలో కొత్త గుళ్ళు కట్టాలట, వీధి వీధికి కట్టిపారేయమన్నారు. ఎందుకో తెలిసిన, మనం కట్టకపోతే దరిద్రపు ఆలయాలు అనే పేరుతోటి కొత్త వెలుసు అని చెప్పారు మాహేశ్వర ఖండంలో. ఎంతో కొంత చిన్ని చిన్నవి కట్టేయండి, వాడు ఎవడన్నా పడగొడితే తర్వాత సంగతి చూద్దాం. పడగొట్టే దమ్ము లేకుండా చేయాలి. మనం కూడా అక్కడ ధర్నా చేసేద్దాం అంతే. ఎక్కడ కనబడితే అక్కడ అద్భుతంగా ఆలయాలు కట్టేయండి. నూతనమైన ఆలయాలు కట్టడానికి ఇంతంత పెద్ద పెద్ద గుళ్ళే కట్టక్కర్లా. ఓ బుల్లిది కట్టి అందులో శివలింగం పెట్టండి, ఓ బుల్లిది కట్టి అందులో కృష్ణుడు పెట్టండి. ఏం వాడు రోడ్డు మీద అక్కడ పెట్టగలేంది, దుప్పటి కప్పాడా? మనం దుప్పటి పక్కన ఏం చేద్దాం, ఓ శివలింగం పెడదాం, మనం ఓ కృష్ణుడు ఆలయం పెడదాం. ఇలా కనిపించిన చోటల్లో ఆలయాలు కట్టుకుంటూ పోండి. ఎంత ఆలయం కట్టారనేది అక్కర్లా. బెత్తెడు నేలలో చిన్న శివలింగమును కట్టినా ఆలయమే నీ శక్తిని బట్టి, మహాలయం కట్టినా ఆలయమే. కానీ నూతనమైన ఆలయం కట్టినటువంటి వాళ్ళు స్వర్గంలో ఆనందంగా జీవిస్తారు. మాహేశ్వర ఖండంలో అధ్యాయం 5, ఎన్నో అధ్యాయం, 5 అధ్యాయం, అందులో వరుసగా 55, 56 శ్లోకాల్లో చెప్పారు. 55 శ్లోకమేమో పాతాలయాన్ని ఉద్ధరించమంది, 56 శ్లోకం ఏమంది కొత్త ఆలయం కట్టమంది. కట్టేయండి, ఏం పర్వాలేదు. కాబట్టి కొత్త ఆలయాలు ఎందుకండి కట్టడం, మళ్ళీ వేస్ట్ కదా అనకండి. ఎక్కడ వీలుంటే అక్కడ కట్టండి. కడుతూ ఉంటే అడుగడుక్కి ఏమవుతుంది మనకి, ఆ దేవుడు కనపడినప్పుడల్లో దండం పెడతాం, ఆనందంతో నామస్మరణం చేస్తాం. బస్సులో పోతున్నవాడు కూడా అంటున్నాడుగా దేవుడికి ఫ్లయింగ్ కిస్, ఏ వంకత అయినా ఓ ముద్దనే పెడుతున్నాడు కదా. ఆ రకంగా ఆయన ఈ నొద్దు లాంటి మనిషి బాగుపడతాడు, బుద్ధి వస్తుంది వాడికి. కాబట్టి ఆలయాలు కట్టండి. ఇక ఘంటారావం, ఘంట దానం, ఆలయాలకి గంటని దానం చేసినటువంటి వాడు, గంట కొట్టినవాడు, వాళ్ళిద్దరూ కూడా కీర్తివంతులు అవుతారు. వాళ్ళంటే ఏమిటో జగత్తులో గుర్తింపు వస్తుంది. ఏ పేరు లేకుండా చెదలు పుట్టినట్టుగా చావడం వల్ల ఉపయోగం ఉంది. ఎవడైనా మనిషి పుట్టాక నాకు కూడా ఒక పేరు రావాలి, నేను కూడా గొప్పవాడిని అవ్వాలనే కోరిక ఉంటుందే. కాబట్టి కీర్తివంతులు కావాలంటే గంటని దానమైనా ఇవ్వాలి, లేదా ఘంటారావం చేయాలి. అందరూ గంటలు పట్టుకొచ్చి పారేశారు మగుళ్ళు, అది కష్టమే. ఒకడు గంట ఇవ్వాలండి, మిగతా వాడు కొట్టండి. ఏ చెన్నాదమయీం ఘంటాం నిబద్ధనల్తి శివాలయే తేజస్వినః కీర్తిమంతః భవిష్యల్తి జగత్రయే. బాగా ధ్వని చేసే గంటని శివాలయములో నిబద్ధనంతి కట్టినటువంటి వాళ్ళు మంచి కాంతివంతులు అవుతారు, కీర్తి పొందుతారు. కేవలం గంట ఇవ్వడం కాదు, గంట వాడే కట్టాలట, కట్టడం కూడా వాడే తీసుకోవాలి. గంట అక్కడ వారేస్తే మళ్ళీ కట్టడానికి ఒక గొలుసు కొనుక్కోవడం, మళ్ళీ వీడేళ్ళు కట్టడం కష్టం కనుక అన్ని ఖర్చులు వాడే పెట్టుకుని గంట కట్టినా అందరూ గంట కట్టలేరు గనక టింగ్ టింగ్ అని ఒక్క హారతిస్తున్నప్పుడు అర్చకుడు కొట్టమన్నప్పుడు మాత్రమే కొట్టినా అటువంటి వాళ్ళు కూడా కీర్తివంతులు అవుతారు. ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా ఆయన? గంట కొడితే చాలని అంటే ఇక 24 గంటలు బాధేయడమే. జై శ్రీరామ్ అంటే మంచిదే. ఇక గురువుగారు పురాణం చెప్తున్నప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నేను పురాణం ఏం చెప్పను? అందువల్ల నామస్మరణమేమో కాలక్షేప సమయంలో చెయ్యాలి, పురాణం చెబుతున్నప్పుడు ఏం చేయాలి నిశ్శబ్దంగా వినాలి. ఈ మధ్యన మన వాళ్ళు గురువుగారు బలం గురువు ప్రవర్తత అంటే మంచిది అన్నారని ఇక ఆయన ఉపన్యాసం చెప్పినవారు అడుగడుక్కి ఉపన్యాసం చెప్తున్నప్పుడల్లా బలం గురువు ప్రవర్తత ఇంకేమిటి ఇక బలం వచ్చేది అలా కూర్చుంటున్నాడు.
చివరికి గురువుగారు మేధా దక్షిణామూర్తి అయిపోయారు. అంటే దక్షిణామూర్తి తెలుసు కదా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం. కాబట్టి 24 గంటలు అరిచేస్తే ఏమైపోతుందనమాట, అనవలసి వస్తుంది. ఇంకా కొంతమంది మేధా దక్షిణామూర్తులు వాళ్ళే అయిపోయారు. గురువుగారిని మేధా దక్షిణామూర్తిని చేసి ఓ పక్కన కూర్చుంటాడు, వీడు మాట్లాడలేదు వాడే మాట్లాడతాడు ఉపన్యాసం. ఇంక నేనేం చెప్పను, గురువుగారు ఇప్పుడు ఏదో తేజస్సులు అవుతారంటే అవుతారంటే కీర్తిమంతుడు అవుతాడు, ఈయన కీర్తిమంతుడు అవుతాడు అని వీడే చెప్పేస్తాడు. అలాంటివి లేకుండా కేవలం కొట్టమన్నప్పుడు మాత్రమే గంట కొట్టండి. ఆలయంలో హారతులు ఇస్తున్నప్పుడు అర్చక స్వామి చెబుతారు కదా, నాయన ఈ సమయంలో ఘంటానావతం చెయ్యండి అని. అలా చేసినటువంటి వాళ్ళు మంచి తేజస్సు కీర్తి రెండూ పొందుతారట. అసలు గంట ఎందుకు కొడతారు? ఆగమార్థంతు దేవానాం, దేవతల్ని ఆహ్వానించడం కోసం రండి అని పిలవడానికి గంట కొట్టాలట. ఆగమనము అంటే వచ్చుట, ఆగమార్థంతు అంటే దేవతలు రావడం కోసం, దేవతలారా ప్లీజ్ కమ్ అని చెప్పడానికి గంట కొట్టాలి. గమనార్థంతు రక్షసాం, రాక్షసులు బయటికి పోవడానికి, ఇబ్బందులు కలిగించే పాపాత్ములందరినీ బయటికి గెంటడానికి గంట కొట్టాలి. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రక్షసాం, కుర్యాత్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. దేవతల్ని ఆహ్వానించటానికి అదొక పద్ధతి, మర్యాద. లాంఛనం అంటే ఒక మర్యాద అన్నమాట, ఆ మర్యాదపూర్వకంగా గంట కొట్టాలి. ఇక నిరంతరం శివనామస్మరణం చేసేవాడు, అన్నం తింటున్నా తిరుగుతున్నా భగవన్ నామస్మరణం చేసేవాడు గ్యారంటీగా మహాపాప విముక్తుడవుతాడు. అందుకే కొంతమంది అన్నం తింటున్నా శివ 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 అంటున్నారు, ఓం నమశివాయ ఏమన్నా నమశివాయ అంటారు. కానీ మళ్ళీ కావాలని దొంగనాటకంగా అనకూడదట, వీలున్నంత వరకు భక్తితో అనాలి. కాదండి, కొంతమంది కపటత్వంతో ఓం నమశివాయ అంటారు, మరి వాడి సంగతి ఏమిటి అని అనుమానం. పాపిష్టి బుద్ధితో అయినా భగవన్ నామస్మరణ చేస్తే పాపాలు పోతాయట. అందుకని ఏమన్నారు, బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన బంధుత్వంతో అయినా బాధతో అయినా శత్రుత్వంతో అయినా ప్రీతితో అయినా ప్రాణం పోతుందనే భయంతో అయినా ఇతరులను మోసం చేయటానికి కపటత్వంతో అయినా శివశివ శివశివ అంటే అది పాప ప్రక్షాళన చేస్తుంది. అగ్ని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా అయితే మన కాళ్ళు కాలుస్తోందో అలాగే భగవన్నామం ఏ వంకతో చేసినా ఫలితం మాత్రం ఉంటుంది. దానికి ఉదాహరణగా ఇంద్రసేనుడనే రాజుగారి కథ చెప్పారు. ఇక్కడ పూర్వం ఇంద్రసేనుడని ఒక రాజు ఉండేవాడు, ఆయన బాగా వేటాడేవాడు. ఓ వేటకెళ్ళాడంటే చాలు, ఏ జంతువునైనా చంపేసేవాడు. సాధారణంగా గర్భంతో ఉన్న జంతువుల్ని ఎవరు చంపరు, ఆయనకి అది వెనక ముందు చూడకుండా కడుపుతో ఉన్న జింకల్ని కూడా చంపేశాడు. సింహాలని పులుల్ని ఎలుగుబంట్లని జింకలని ఇలా ఎన్నో జంతువుల్ని చంపాడు. ఓసారి అనుకోకుండా వేటాడుతూ సింహం పాలబడి చచ్చిపోయాడు. ఓ సింహం మీద పడి ఆయన చంపేసింది. చంపగానే ఈయన్ని యమలోకానికి తీసుకెళ్లారు. యమకింకరులు, వీడు దుర్మార్గుడు, ఎంతో జంతుహింస చేశాడు, అనంతమైన జంతుహింస చేశాడు, పాప ఆ జంతుహింస చేయటం వల్ల అవి ఎంత బాధపడ్డాయి, ఈ హింసా పాపానికి వీడిని హింసించవలసిందే అని వాడిని యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళి, యమధర్మరాజా వీడు పరమ పాపాత్ముడు అండి, వీడికి శిక్ష వెయ్యండి అన్నారట యమకింకరులు. యముడు వాడిని ఎగదిగా చూసి టక్కన లేచి నిలబడి ఓ నమస్కారం చేశాడు. వీడికి కంగారు వచ్చింది, దండం పెట్టి కొడతాడేమోనని. బాబు మీరు నా నమస్కారం చేశారంటే కూడా భయం అండి, ఎందుకంటే పూర్వం ఒక ఆయన ఉండేవాళ్ళు అండి, బాగున్నారా అని అడిగితే చచ్చి భయం వేసేది మాకు. ఎందుకంటే ఆయన ఎగాదిగా చూసి నువ్వు రేపొద్దున నా క్యాండిడేట్ అనేవాడు. ఆయన పక్కనే ఊరికి చివరి ఉండేటటువంటి దానికి అధికారి ఆయనే. పాపం ఆయన, నువ్వు ఎప్పుడు వస్తున్నావురా మా దగ్గరికి అన్నాడానికి అయిపోయామే మనం. నాకు జరిగేలాగా నా మా ఇంటికి వచ్చి మా పీఠానికి వచ్చి, అయ్యా నేను ఒక పాట పాడుకున్నానండి ఒక స్థలాన్ని, 3 పువ్వులు 6 కాయలు మా స్థలానికి జనం వచ్చి డబ్బులు వచ్చేటట్టు దీవించండి అన్నాడు. నేను అక్షతల చేత్తో పుచ్చుకుని దీవించడానికి ముందు ఇంతకీ నువ్వు ఏం పాడుకున్నావంటే శ్మశానం అండి అన్నాడు. మా శ్మశానం కళకళలాడి 10 మంది రావాలి కదండి, వస్తే కదండి మాకు డబ్బులు, దీవించండి అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా చెప్పండి, మిమ్మల్ని దీవించరా వాడిని దీవించరా, అలా ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు దీవిస్తే చాలా ప్రమాదకరం అన్నమాట. మా నాన్నగారు పోయినప్పుడు 11 రోజుల కార్యక్రమానికి మా తమ్ముడిని 50,000 అడిగి వెళ్ళండి ఒక ఆయన. 50,000 అడిగితే మావాడు అన్నాడు కొంచెం ఒక 5,000 తగ్గించకూడదు అంటే నెక్స్ట్ టైం తగ్గిస్తాన్నాడు. అందువల్ల యవధర్మరాజు గారు ఎవరికైనా నమస్కారం చేస్తే అవతలవాడు భయపడి చచ్చిపోతాడు. అందుకని రాజుగారు కూడా కంగారు పడి అసలే చచ్చిక్కడికి వచ్చాను, నువ్వు వచ్చి నమస్కరిస్తున్నావు, మీ వాళ్ళేమో హింసించమంటున్నారు, ఇంతకీ నాకేం శిక్ష వేస్తారంటే శిక్ష వెయ్యను ఆయన, నీకు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, మా కింకరులకి పెద్దగా జ్ఞానం లేక నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే, లేదండి మీ కింకరులు నిజంగానే నన్ను ఇక్కడికి తీసుకురావడం ధర్మమే, నేను పాపాత్ముణ్ణి, జంతువుని వేటాడాను, నాకు శిక్ష వెయ్యండి, అనుభవిస్తాను అన్నాడు పాపం రాజు. లేదు నాయన నీ పాపం పోయిందన్నట్టు ఆయన. నా పాపం ఎలా పోతుందండి, ఏనాడైనా పద్మాకర్ గారి పురాణం స్కాంద పురాణం నెలలాళ్ళు జరిగితే ఒక్కరోజైనా వెళ్ళానా? వెళ్ళలేదు. ఎంతసేపు ఆ పేట ఈ పేట రైల్పేట బ్రాడీపేట ఇంకో పేట కోకాపేట వెళ్ళి పుణుకులు తిన్నాను తప్ప ఒక్కనాడు కూడా వణుక్కుంటూ చలిలో ఆయన దగ్గరికి వెళ్ళి పురాణం వెళ్ళలేదు. కాబట్టి నన్ను మీరు ఏదైనా ఒక శిక్ష వేసి పాప ప్రక్షాళన చేయండి అనగా, లేదు నాయన ఇప్పుడు చెబుతున్నా విను, నువ్వు వేటకి వెళ్ళావు, వేటలోనే చచ్చిపోయావు, చచ్చిపోయే ముందు వేటకి వెళ్ళినప్పుడు ఏమన్నావు, ఆహార ప్రహర స్వేతి ఉక్తం చేదం సదాత్వయా. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వేటకి వెళ్ళినప్పుడు ఆహార అంటే కొట్టండి, ప్రహర గట్టిగా కొట్టండి అన్నట్ట. ఆహార ప్రహర, ఆహార ప్రహర, సంస్కృతంలో ఆహార అంటే కొట్టడం, ప్రహరం అంటే ఇంకొద్ది గట్టిగా కొట్టడం. ఇంతకీ అందులో ఆహారలో హర, ప్రహరలో హర ఉంది, అది వచ్చింది దెప్పలు. వాడేమో కొట్టండి కొట్టండి, ఆహార ప్రహర ప్రహరించండి అంటే కొట్టడం అన్నమాట. ఈ ఆహార ప్రహర అనే క్రియాపదాల్లో ధాతువుల్లో హర హర అనే శబ్దం ఉండడం వల్ల కొట్టండి 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 అని తెలుగులో కాకుండా సంస్కృతంలో ఉండడం వల్ల హర 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 అన్న పుణ్యం వచ్చేసిందిట. అందులో చచ్చిపోయే ముందు సింహాన్ని ఆహార ప్రహర ఆహార ప్రహర అంటూ దాని చేతులు తెచ్చాడు. చివరి క్షణాల్లో ఏ వంకతో అయితేనే హర హర అన్నావుగా, హరనామస్మరణంతో పాపం హరించుకుపోయింది, నువ్వు నరకానికి కాదు శివలోకానికి హరలోకానికి పో అని కైలాసానికి పంపేశాట. ఏది ఆనాడు ఏ వంకతో అయినా హర అనడం వల్ల తేన కర్మ విపాకేన సదా పూతోసి మానద తస్మాత్వం గచ్చ కైలాసం పర్వతం శంకరం ప్రతి. ఆ పవిత్ర కర్మ వల్ల హరనామస్మరణం వల్ల నీ మహాపాపం హింసాపాపం సర్వనాశనమైపోయింది, ఇక నువ్వు నరకంలో ఉండకూడదు, కైలాస పర్వతానికి వెళ్ళి శంకరుడి దగ్గర సుఖంగా జీవించుపో అన్నాడు ఆయన. కేవలం దెబ్బ కొట్టమనడానికి సంస్కృతంలో ఆహార ప్రహర అన్నంత మాత్రం చేతనే పాపం పోవడం వల్ల నిత్యం భక్తితో హర హర శివ రామ అంటూ ఉంటే ఇక మీకు పాపం ఎదుగు పోదు. ఒక గురువుగారి ప్రవచనం టేబుల్లో తప్ప మిగతా టేబుల్లో జై శ్రీరామ్ అనండి, మళ్ళీ మానేయకండి అక్కడ. ఒక్క ప్రవచనం టేబుల్లో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం అనకండి తప్ప మిగతా టేబుల్లో రామ రామ అనుకోండి. అన్ని వేళలా గట్టిగా అనక్కర్లా, ఇంట్లో కూడా 24 గంటలు మీ ఆవిడతో మాట్లాడుతున్నప్పుడల్లా జై శ్రీరామని అరిచి ఆవిడ బాధ పెట్టమల్లా, శ్రీరామ శ్రీరామ అని మధురంగా పలకండి. ఆ రామనామస్మరణం మీ పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఏ వంకతో అయినా భగవన్ నామం చేయటం మహాపాపాల నుంచి విముక్తి కలిగించి శుభమిస్తుంది అంటే ఇంద్రసేనుడు ఆనందపడి ఈ విషయం తెలిస్తే ఇంకా ఎక్కువగా హరినామస్మరణం హరనామస్మరణ చేసేవాడినండి, అయినా పర్వాలేదు కైలాసానికి వెళ్ళి ఎంతకాలం ఉంటాను అన్నాడు ఆయన. నీవు ఒక ఇంద్ర పదవి పరిమాణ కాలం కైలాసంలో ఉంటావు, అంటే ఇందాక చెప్పాగా 43,20,000 మానవ సంవత్సరాల కాలం కైలాసంలో ఉండి మళ్ళీ భూలోకంలో అవంతిపురంలో పుడతావు అనగానే, యమధర్మరాజా నేను మళ్ళీ భూమి మీద పుడతాను కదా, ఆ పుట్టాక నిరంతరం శివనామస్మరణం చేసే భాగ్యం ప్రసాదించు. ఎలాగో అవంతిపురం అంటే ఉజ్జయిని, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి సన్నిధానంలో పుడతాను, అక్కడ మహాకాళ 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 అనుకుంటూ ఆయన్ని స్తుతించే భాగ్యం ఇవ్వవా అని బతిమాలేట. తథాస్తు, నువ్వు మళ్ళీ ఉజ్జయినిలో పుట్టాక పుట్టినప్పటి నుంచి మరణించేదాకా నిరంతరం ఆ శివుణ్ణే స్మరిస్తావు, ఆ పుణ్యంతో ఇక మళ్ళీ జన్మెత్తక్కర్ లేకుండా శాశ్వతంగా కైలాసానికి ఉంటావు అని యముడు వరం ఇచ్చాడు. ఇది నామస్మరణం యొక్క ప్రభావం. ఇక పూజ చేసే వాళ్ళందరికీ పాండిత్యం ఉండదుగా, అందరూ వేదాలు చదువుతారా, అందరూ ఉపనిషత్తులు చదువుతారా, అందరికీ మధురమైన కంఠం ఉంటుందా? ఒక్కొక్కడు పాడతాడు, ఒక్కొక్కడు మాట్లాడతాడు, ఒక్కొక్కడికి మాట బాగుండదు. ఎలా ఉన్నా ఏ వంకతో అయినా శివుడి మీద ఇన్ని నీళ్లు పోసినా, ఒక్క పుష్పం వేసినా పుణ్యం పుణ్యం ఏంటండో, ఎంత చేసాం అక్కర్లా, ఎలా చేసాము కూడా అక్కర్లేదు ఆయనకి, భక్తితో చేస్తే చాలు. ఈ విషయంలో మరొక అద్భుతమైన కథ చెబుతున్నాను, వినండి అని రోమసుడు మునులకు ఒక శివార్చన సంబంధమైన కథని చెప్పాడు. పూర్వం నంది అని పేరు కలిగిన ఒక వర్తకుడు ఉండేవాడు, చాలా గొప్పవాడైన కోటీశ్వరుడు. ఆయనకి శివుడు అంటే చాలా భక్తి. ఆయన ఉన్న ఊరికి ఒక 2 మైళ్ళ దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ పూర్వకాలంలో అంతా అడవేలండి, అడవులు లేకుండా ఎక్కడే, పూర్వం గుంటూరు కూడా శివారు కడితే అడవే, ఇప్పుడు జనారణ్యం. ఇప్పుడు అసలు అడవులే లేవు, ఉన్న అడవులన్నీ తగలబెట్టేస్తున్నారు, కానీ పూర్వం అడవులు బాగా ఎక్కువగా రక్షించేవారు. ఊరికి చివర ఉన్న అడవిలో ఓ చెట్టు దగ్గర ఓ చిన్న ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో శివలింగం ఉంది. ఆ శివలింగం అంటే ఈ నంది అనే వర్తకుడికి చాలా ఇష్టం, ఎందుకంటే ఆ శివుడికి నమస్కారం చేస్తే అనుకున్న పనులు అవుతాయి. ప్రాచీన కాలపు అరణ్య ఆలయం, అరణ్యేశ్వర లింగం అది. అనుదినము ఇంటి దగ్గర నుంచి 2 మైళ్ళు కాలినడకన వెళ్ళి ఆ శివుణ్ణి యథాశక్తిగా అర్చన చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. వెళ్ళడానికి 1 గంట పట్టేది, రావడానికి 1 గంట పట్టేది, ఆ అర్చనకు 1 అరగంట పట్టేది. అలా రోజు 1-2 గంటలు 2.5 గంటలు ఒక్కొక్కసారి, గంట ఒక్కోసారి, అరగంట. ఆ రోజుల్లో 2 మైళ్ళు వాళ్ళకి పెద్ద కష్టం కాదు, ఇవాళంటే మనకు 1 గంట అయినా 1/2 గంట అయినా అసలు నడవట్లేదుగా. అమ్మ బాబోయ్, ఈ పక్కనున్న వీధిలోకి ఆటో ఆటో అని పిలవలసిందే, అందుకే మన కాళ్ళు కూడా ఆటోమేటిక్గా పడిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో నడిచెళ్ళేవారు. ఈయన నడిచెళ్ళి ఒక అర్చకుణ్ణి, ఒక పురోహితుణ్ణి తీసుకెళ్ళి అర్చన చేసి వచ్చేవాడు. తన సొంత ఖర్చుతో ప్రతిదినము గంధము పుష్పము అన్నీ సమర్పించి అర్చించి ఇంటికి వచ్చేవాడు ఆయన. అది ఒక దినచర్య. సాధ్యమైనంత వరకు అర్చన మానేవాడు కాదు. అప్పుడప్పుడు నవరత్నాలు ముత్యాలు ఇవి కూడా సమర్పించేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, ఆ అడవిలో వేటకి ఒక బోయేవాడు వచ్చాడు. వాడి పేరు మహాకాలుడు. ఈ మహాకాలుడు అనేవాడు ఏకాదశి పర్వదినము నాడు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి పర్వదినం, దాన్ని శయన ఏకాదశి అంటారు, ఆనాడు వేటకు వచ్చాట. ఎక్కడ వేట ఏం దొరకలేదు కానీ చెట్టు కింద ఉన్న ఈ అరణ్యేశ్వర లింగం కనపడింది. పాపవాడికి అసలు భక్తి అంటే తెలియదు, కానీ ఎందుకో ఆ శివలింగాన్ని చూడగానే వాడి శరీరం గగురుపాటుకు గురయ్యింది. ఆహా, ఇన్నాళ్ళు ఈ శివయ్య నాకు దర్శనమివ్వలేదు, ఇన్నాటికి కనబడ్డాడు అని ఆ విల్లు పక్కన పెట్టేసి ఆ శివుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఒక్కోసారి అంతే, పూర్వజన్మ సుకృతం వల్ల ఆ శివుణ్ణి చూడగానే వాడికి భక్తి పొంగుకొచ్చిందనమాట, శివుడు దర్శనమిచ్చినట్టు అనుభూతి కలిగింది. వెంటనే ఏం చేశాడు, ఈ శివుడికి నేను స్నానం చేయించాలి, ఎంత అన్నం పెట్టాలి, పాపం పస్తున్నాడు ఈ లింగం చెట్టు కింద ఉండి చలికి బాగా వణికిపోతూ వర్షానికి తడిసిపోతూ ఎండకి ఎండిపోతూ సరైన ఇల్లు లేక తిండి లేక బాధపడుతున్నాడు, నేను బాగా మంచి నీళ్లు పట్టుకొచ్చి స్నానం చేయించి పుష్టికరమైన ఆహారం పెడతాను, ఏది శివుడికిటే అనుకున్నాడు. అందుకని నోటితో కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆ లింగం మీద పోశాడు. ఆ రకంగా శివుడికి అభిషేకం చేశాడు. తర్వాత శుభ్రంగా ఆకులతో తుడిచాడు, తనకు తోచినటువంటి పువ్వులు పెట్టాడు. ఆయనకి ఇప్పుడు ఆహారం పెట్టాలి, అది కూడా ఇన్స్టెంట్ ఫుడ్ పెట్టాలి, మంచి బలమైన ఆహారం పెట్టాలి. అక్కడ మంచి అడవి పంది కనపడిందిట, బాణం పెట్టి దాన్ని కొట్టేశాడు. ఆ పందిని బాగా కాల్చాడు, మాంసం ముక్కలన్నీ ఆకులు వేసి పట్టుకొచ్చి శివుడికి పెట్టాడు. శివుడికి మాంసం ముక్కలు నైవేద్యం పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయి ఈ ప్రసాదం పట్టుకుని తాను తిన్నాడు. పొద్దుటే మన నందిగారు వర్తకులు వారు అక్కడికి వచ్చారు. ఆయన అక్కడికి వచ్చి చూసి ఆ పంది మాంసం ముక్కలు ఎముకలు ఆ జుగుప్సాకరమైన వాతావరణం చూసి గొల్లుని ఏడ్చేశాడు. ఆయన ఎంత కర్మరా ఇది, నేనెంతో భక్తితో పూజించుకునే ఈ అరణ్యేశ్వర లింగానికి అపచారం జరిగింది, ఏ దుర్మార్గుడు కూడా దీన్ని పాడు చేశాడు. అవతల వాడు భక్తితో పూజించాడని తెలియదు దీనికి పాపం. ఈయన ఏమనుకున్నాడంటే వాడెవడో అపచారం చేశాడు, కావాలని ఉమ్మాడేమో ఎంగిలి పెట్టాడేమో అని బాధపడి దాన్నంతా శుభ్రం చేసి మళ్ళీ దాని మీద రత్నాలు అవి పెట్టి అర్చకుడితో ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు వచ్చిస్తే మళ్ళీ ఎంగిలి మాంసం ముక్కలు కనబడ్డాయి. ఇంకా వాడికి ఎంత బాధ కలిగిందో. అర్చక స్వామి శివుడికి ఎవరు అపచారం చేస్తున్నారు? ఈ అపచారాన్ని ఆపడం మన వల్ల కాదా అన్నట్ట. ఏమండి, మీరంటే పెద్ద వర్తకంలో హడావుడిలో ఉంటారు కాబట్టి మీరు ఆపలేరు. ఓ పని చేస్తాను, అర్చన అయ్యాక మీరు ఇంటికి వెళ్ళిపోండి ఒక రోజున, నేను అక్కడే పక్కన ఏ చెట్టు కిందో దాక్కుని ఏ దుర్మార్గుడు ఈ పాపిష్టి పని చేస్తున్నాడో చూస్తాను, ఆ తర్వాత వాడి సంగతి ఏమిటో చూద్దాం అన్నట్ట. ఈయన వెళ్ళిపోయాడు. అర్చకుల వారు అక్కడ ఒక చెట్టు దగ్గర దాక్కున్నాడు. కాసేపటికి బోయేవాడు వచ్చాడు, ఎంగిల్ నీళ్లు నోటితో పట్టుకొచ్చి దాని మీద తుపుక్కు నుమ్మి స్నానం అన్నాడు. మన వాళ్ళు ఏదో వెండి పాత్ర పట్టుకొచ్చి, ఆ వెండి పాత్ర కూడా బెత్తడి వెండి పాత్ర పట్టుకొచ్చి ఇన్ని నీళ్లు పోసి స్నానం అంటారు. ఆ మధ్యన వాళ్ళు ఎవరో నాకు జపానికి ఇచ్చారులేండి, ఆ ఉద్దరణతో నీళ్ళు వేసుకుందాం అంటే చేతిలోకి నీళ్లు రావు, పైగా వెండి పాత్ర ఇస్తే వాడరే అంటాడు. ఏం వాడను, ఆ ఉద్దరణలో నీళ్ళు వస్తేగా ఆ ఉద్దరణ ఎంత ఉంది. పాపం మరి ఆయన శక్తి అంతే, కానీ అది వాడకపోతే ఒప్పుకోడు ఆయన, వాడదామంటే నీళ్లు రావు. అందులో ఇవ్వండి కానీ బలాత్కారంగా అదే వాడమనకండి. ఇంకొకొక్కళ్ళు అయితే అప్పుడప్పుడు ఏం చేస్తారు తెలుసా, అరటిపండు పట్టుకొచ్చి తినకపోతే నా మీద ఒట్టింటారు. ఆ అరటిపండు ఎంత ఉంటుంది, మా శాశ్వత ముక్క అంత. ఆ ముక్క అంత అరటిపండు ఏమో, ఏం తింటాం మనం అది. ఒక్కొక్కసారి ఇవ్వండి కానీ అదే తీసుకోమని మాత్రం ఏం అనద్దు. గురువుగారి నియమాలు గురువుగారికి ఉంటాయి. సరే ఏదో పక్కన పెడితే పాపం ఆయనకి అదే తెలుసు కనుక నోటితో నీళ్లు పట్టుకొచ్చి పుదుక్కు రుమ్మాడు, స్నానం సమర్పయామి అన్నాడు. ఆ తర్వాత ఆకులతో తుడిచాడు, పువ్వులు పెట్టాడు, ఓ మేక మాంసం పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. ఓ రితురమారు కూడా నువ్వా మాంసం పెడుతున్నది, నీకు భక్తి ఉంది కానీ పిచ్చి ఎక్కువగా ఉంది, మాంసం ఉడన పెడతాడా అందులోనూ ఎంగిలి మాంసం, పైగా మేక మాంసమో జింక మాంసమో పంది మాంసమోట కాల్చిన తర్వాత శివుడికి పెట్టే ముందు కొంచెం రుచి చూసేవట్టివాడు, బాగుంది బాగా కాలింది అని ఎంగిలి చేశాక అప్పుడు పెట్టేవాడు. వాడికి ఏం తెలియదు కదా, అమాయకుడు కదా, అందుకని తానే ఎంగిలి చేసి తిన్నాక రుచిగా ఉన్నాక అప్పుడు పెట్టేవాడు అనమాట. అది ఈయన చూశాడు, అందుకని ఎంగిలి కూడు దిక్కుమాలిన మాంసం పెడతావా అనుకున్నాడు. కానీ వద్దని చెప్పడానికి భయం, ఎందుకంటే మహాకాలుడు నల్లగా భీకరాకారంతో ఉన్న కిరాతకుడు, వాడి దగ్గర విల్లు బాణాలు ఉన్నాయి, వద్దంటే పొడి చేస్తాడేమో, విల్లుతోటి కొడతాడేమో, అమ్ముతో కొడతాడేమో, బాణంతో కొడతాడేమో, లేక కత్తితో పొడుస్తాడేమో అని భయపడి వద్దని చెప్పలేక వాడు వెళ్ళిపోయాక పరుగు పరుగున యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి వర్తక స్వామి వారు, ఎవడో బోయివాడు ఎంగిలి మాంసం పెడుతున్నాడండి, వాడు చూశానండి, వాడు చాలా భయంకరంగా ఉన్నాడు, వద్దంటే మనల్ని చంపుతాడు. శివుడికి అపచారం జరగకుండా చెయ్యాలంటే ఆ శివలింగం అక్కడ ఉండకూడదు. నేను దాన్ని రేపు ఉదయం సూర్యోదయానికి ముందు మంత్రపూర్వకంగా తీసేస్తాను. పాతబడిపోయిన ఆలయంలో ఏం చేస్తారు, లింగాలు తీసి కొత్త చోటకి తీసుకెడతారుగా, అలాగే ఉద్వాసన చెప్పి తీసుకొచ్చేస్తాను, మన ఇంట్లోనే ప్రతిష్ఠించేద్దామండి అన్నట్ట. అలాగే నైనా మంచి పాట చెప్పావు అన్నాడు నంది. ఇద్దరు మర్నాడు వెళ్ళి ఆ శివలింగానికి మంత్రాలు చదివి వేదమంత్రాలు చదివి ఆ లింగాన్ని పెకలించి దాన్ని పట్టుకొచ్చేశారు. ఈ వర్తకుడి ఇంటి దగ్గర ఉన్న ఆవరణలో మరో చోట దాన్ని పునఃప్రతిష్ఠించి అద్భుతంగా పూజించారు. ఆ రోజు కూడా రోజులాగే 10 గంటలకల్లా కిరాతకుడు అక్కడికి వచ్చి చూస్తే ఆ గుళ్ళో శివలింగం ఉండవలసిన చోట గొయ్యి ఉంది, గోతిలో లింగం లేదు. ఇంకా వాడు ఏడ్చేట, నా శివుడు ఏమైపోయాడు, ఎవడో పీక్కు పట్టుకుపోయినట్టున్నాడు, శివుడికి ఆకలిస్తుంది ఇప్పుడు, ఆయన కోసం జింక మాంసం తెచ్చాను, బాగా కాల్చి తెచ్చాను, భలే టేస్ట్గా ఉంది, ఎంత ఉప్పు కారం కూడా దల్లే అని మళ్ళీ కొంచెం నాకి ఎంత బాగుందో, ఇంత బాగున్న మాంసం స్వామివారికి పెట్టకపోతే ఎలాగా, ఆయనకి నీళ్లు పోయకపోతే ఎలాగా అని ఆడవడం మొదలెట్టాడు. వాడు మొండాడండి. శివ, లింగం కనబడకపోతే నా పేగులే నీకు లింగం చేస్తాను అని పొట్ట చీల్చుకుని పేగులు అందులో గుట్టగా వేసి ఆ పేగుల్ని శివలింగం కింద చుట్టి దాని మీద నీళ్లు పోసి దానికే ఈ శివలింగం అని భావించి నైవేద్యం పెట్టాడు. సాధారణంగా ఈ పొట్ట చీల్చుకుని పేగులు బయటికి తీస్తే చచ్చిపోతామా, వాడు చావలేదు ఇంకా బతికాడు, అంత బాధని సహిస్తూ అదే శివలింగంగా భావించాట. ఇలా చెయ్యొచ్చా అంటే మీరు చేయకండి, వాడి భక్తి వేరు వాడి విధానం వేరు. అప్పుడు శివుడు తక్షణం ఆ గోతిలోంచి ప్రత్యక్షమై, ఓరి మొండి, నువ్వు నిజంగా బండవాడివైనా పరమభక్తుడివిరా, ఇక నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచకూడదు, నాతో కైలాసానికి పట్టుకుపోతున్నాను అని వాడిని అందంగా మార్చి, నీకేం కావాలన్నట్ట, ముందు పాత శివలింగ రూపంలో ఈ గుంటలో నాకు దర్శనమిచ్చిన తర్వాతే నేను కోరిన కోరికలు కోరతానన్నట్ట. కోరాలంటే కోరికలు మాయమైపోయిన శివలింగం ఇక్కడికి రావాలి అనగానే అక్కడ ఆయన కష్టపడి వర్తకుడు ప్రతిష్ఠించుకున్న లింగం మాయమే మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఆ లింగం రావడమే కాదు, ప్రమథగణాలంతా అక్కడికి వచ్చారు. మా శివుడు ఆ లింగాన్ని ఇక్కడికి మళ్ళీ రప్పించాడని వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఇందాక చెప్పాక గంట ఢామ్ ఢామ్ అని గంటలు వాయించారు, ఓం నమశివాయ అని మన గుడి బడి వాళ్ళు గట్టిగా అక్కడికి వచ్చి అరిచారు. ఈ అద్భుతమైన శివనామస్మరణం ఘంటారావం మొత్తం ఆ వర్తకుడున్న గ్రామమంతా ప్రతిధ్వనించేసిందిట. వర్తకుడు కొట్టు దగ్గర ఉన్నవాడు కాస్త ఆశ్చర్యపోయి అడవిలోంచి శబ్దం వస్తుంది ఏమిటి అని ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆ అంగడిలోంచి ఎదురుగుండా కొత్తగా తాను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రాంతంలో ఉన్న శివలింగం మాయమైపోయింది. అడవిలోంచేమో శబ్దం, ఇక్కడేమో శివుడు లేడు, ఆయనకు అనుమానం వచ్చేసింది. వెంటనే అర్చకుడిని పిలిచి మన శివలింగం మాయమయ్యింది, అడవిలో ఇదివరకు శివలింగం ఉన్న ప్రాంతం దగ్గర నుంచేమో శంఖధ్వని ఘంటాధ్వని వినబడుతున్నాయి, శివనామస్మరణ వినబడుతోంది, ఏదో మహిమ జరిగింది, ఇక్కడ శివుడు అక్కడికి వెళ్ళిపోయాడేమో, మన ఇద్దరం మళ్ళీ అక్కడికి ఎడదామని వెళితే అక్కడ ఎదురుకుంట శివలింగం, శివలింగం దగ్గర ప్రమథగణాలు, ప్రమథగణాలు చేస్తున్న శివనామస్మరణం, ఘంటాధ్వని అవన్నీ విన్నారు చూచారు. పైగా ఆ గోతి దగ్గర మహారూపంతో శివుడు అద్భుతమైన దివ్య రూపంతో దర్శనమిచ్చాడు. వెంటనే ఈయన కూడా వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశాట. అప్పుడు శివుడు ఏం నంది చూసావా, నీది జ్ఞానంతో కూడినటువంటి తెలివితేటలతో కూడిన భక్తి, ఈ మహాకాలుడిది మూఢభక్తి, వాడు నన్ను దక్కించుకోవడం కోసం కడుపులో ఉన్న పేగులు కూడా తీశాడు, అటువంటి భక్తుడు ఎంగిలి పెడితే అందులో తప్పు ఉంటుందా అన్నట్ట. లేదు మహాత్మా, నేనే పొరపడ్డాను, వాడెవడో మూర్ఖుడు అపచారం చేశాడు అనుకున్నాను, కానీ పరమాత్మునికి అపచారం ఉండదు అని ఉపచారాలని అర్థమయ్యింది. పిచ్చివాళ్ళ భక్తిని స్వీకరిస్తావు, మూఢభక్తిని స్వీకరిస్తావు, జ్ఞానభక్తిని స్వీకరిస్తావు, వైరాగ్య భక్తిని స్వీకరిస్తావు, ప్రభు వాడి ధర్మమానని నీ దర్శనం నాకయ్యింది అని సాష్టాంగ నమస్కారం చేశాట. వాడి వల్ల నీకు దర్శనమయ్యింది, వాడు ఊ అంటేనే నీకు కైలాసం, లేకపోతే కైలాసం లేదన్నాడు అండేశివుడు. నువ్వెంతో భక్తుడివైనా కైలాసానికి వెళ్ళాలంటే వాడి అనుమతి కావాలి, ఎందుకంటే వాడి కోసం నేను ఇక్కడికి వచ్చి దర్శనమిచ్చాను అన్నట్ట. వెంటనే నంది మహాకాలుడి కాళ్ళ మీద పడి, నాయన ఎంత గొప్పవాడివి, నీకు శివుణ్ణి దూరం చేశాను తెలియక అంటే, లేదండి మీరు శివుణ్ణి దూరం చేశారు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుపోయారు కాబట్టి శివుడు నన్ను అనుగ్రహించాడు కాబట్టి మీ వల్ల శివదర్శనం అయిందని వాడన్నాడు. ఈ విధంగా ఇద్దరు కూడా మీ వల్ల అంటే మీ వల్ల అంటూ ఉన్నారట. ఇంతలో శివుడు అన్నాడు, మీ ఇద్దరిలో ఎవరు ముందు కైలాసానికి వస్తారన్నారు. ఇద్దరు ఎవరు కైలాసానికి వస్తారో తెలుసుకోండి అంటే, ఆయన వల్లే నాకు నువ్వు దర్శనమిచ్చావు కాబట్టి వర్తకుండే తీసుకెళ్ళన్నాడు మహాకాలుడు. లేదండి ఆయన వల్లే మీరు దర్శనమిచ్చారు, ఆయనకే ముందు కైలాసం అన్నట్ట. ఒరే మీ ఇద్దరికి 2 నిమిషాలు టైం ఇచ్చాను, ఎవరో తెలుసుకోకపోతే నేను వెళ్ళిపోతాను, మీ ఇద్దరు ఇక్కడే ఉండిపోతారన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, ప్రభు ఎందుకింత గొడవ, ద్వావేతౌ శివవల్లభౌ, మేమిద్దరం శివుడే మాకు దిక్కు అనుకున్నాం కాబట్టి ఇద్దరిని కలిపి పట్టుకుపో అన్నారట. అది జ్ఞానం అంటే. శివవల్లభవు అంటే ఇద్దరూ శివుడే వల్లభుడుగా కలిగిన వాడు, శివుడే దిక్కు అనుకున్నవాళ్ళు అన్నమాట. ఆయన చిరునవ్వు నవ్వి కైలాసానికి తీసుకెళ్ళి ఒకణ్ణి చండుడని రెండో వాణ్ణి ముండుడని పేర్లు పెట్టి ఆ ఇద్దరిని ప్రమథగణాల్లో కలుపుకున్నాడు. చూచారా ఋషులారా, ఏ వంకతో అయినా శివుడి మీద ఇన్ని నీళ్లు పోసినా పుణ్యమే. అసలు ఏ మంత్రం తంత్రం తెలియక అజ్ఞానంతో తనకి తోచింది నివేదన పెట్టినా అది అర్చన కింద నివేదన కింద భావిస్తాడు శివుడు. వ్యాజకరుణామూర్తి కావలసింది భక్తి తప్ప ఆ భక్తికి కొలబద్దలేదు. ఏ పాపినోప్యధర్మిష్ఠా అంధాః మూకాశ్చ పంగవః కులహీనాః దురాత్మానః శపచ అపిమానవాః. శివభక్తి కలిగితే వాడెంత పాపాత్ముడైనా బాగుపడిపోతాడు. పరమ పాపాత్ముడు హఠాత్తుగా శివభక్తి కలిగి శివశివ అన్నాడు, వాడు బాగుపడిపోతాడు. నిరంతరం అధర్మాన్ని ఆచరించే పరమ దుర్మార్గులు కూడా ఒక్కసారి మారి శివశివ అంటే వాళ్ళు తరిస్తారు. పాపం అంధులు కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా శివుణ్ణి చూడలేకపోయినా పురాణముల ద్వారా శివుడి యొక్క గొప్పతనం తెలుసుకుని మనస్సులో శివుణ్ణి ఊహించుకుని జపం చేస్తే వాళ్ళు తరిస్తారు. మోకాహ అంటే మాట లేనటువంటి వాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా లోపల లోపల శివుణ్ణి స్మరించి తరిస్తారు. మగవాడు మళ్ళీ మాట్లాడలేడు కదండి, కానీ లోపల లోపల వాళ్ళు జపం చేస్తారండోయ్, అలాంటి వాళ్ళు తరిస్తారు. పంగవహ కుంటివాళ్ళు కూడా శివానుగ్రహం పొంది తరిస్తారు. కులహీనుడైన వాడికి ఏమీ చేతకపోయినా, మారుమూల పల్లెటూరులో ఉన్న వాడు పిచ్చాడైనా, అసలు వాడికి శివుడికి సంబంధించిన మంత్రం తెలియకపోయినా, ఆఖరికి కుక్క మాంసం తినేవాడైనా, ఎవడైనా శివుణ్ణి ఒక్కసారి నేను నీ భక్తుణ్ణి అని భావించి స్మరిస్తే తరిస్తాడు వాడు. అందులో ఏ సందేహం లేదు. నాత్ర సంశయ అన్నారు. నేను చూస్తూ ఉంటాను కదండి, ఆ శ్రీకాకుళం ఏరియాలోనూ అక్కడ పాపం అమాయకులైన భక్తులు ఉంటారు పల్లెటూళ్ళల్లో. వాళ్ళకి ఏం తెలియదు పాపం, శివ అండం కూడా తెలియదు, చివ చివ అంటారు, అయినా వాళ్ళు తరిస్తున్నారండి. ఒక ఆయన కూడా అన్నట్ట, మీరు నాశనం అయిపోతారు, నందీశ్వరుడికి శివుడికి మధ్యలో దూరారు, సర్వనాశనం అయిపోతారని చెప్పాట అక్కడికి వెళ్ళి పురాణం. పాపం వాడు ఏడవడం మొదలెట్టారు. ఏళ్ల తరబడి నందికి శివుడికి మధ్యలో తిరుగుతున్నామండి, తిరగకుండా ఎలా కుదురుతుందండి అన్నారు వాళ్ళు. కుదరదు కొన్ని చోట్ల, అది పిచ్చి మాట. అనవసరంగా తిరగద్దని శాస్త్రం చెప్పింది తప్ప, శుభ్రం చేయడానికో లేకపోతే ఇంకో దానికో వెళ్లకుండా పెడతారా? మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళారా? శ్రీశైలం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునే వాళ్ళకి ఇటు నంది ఉంటాడు, నంది పక్క నుంచి మధ్యలోంచి నందికి శివుడికి మధ్యలోంచి దర్శనం చేసుకుని బయటికి వెడతారు. అంటే మీరు ఎంత నాశనం అయిపోతారా? అక్కడ సంప్రదాయం అది. కాబట్టి కావాలని అభిషేకం జరుగుతున్నప్పుడు నందికి శివుడికి మధ్యలో అంతరాయం కలిగించదు తప్ప, కొన్ని చోట్ల కుదరని చోట వెడితే ఏమీ తప్పు కాదు. నన్ను నమ్మండి, చెయ్యండి, తరిస్తారు మీరు గ్యారంటీగా. పాప వాడు బాధపడుతూ ఉంటే అప్పుడు చెప్పాను, వాటి నాయనలారా మీరు చాలా అదృష్టవంతులరా, శివుడి మీద భక్తి ఉంది, మీకు అసలు శాస్త్రం అక్కర్లేదు, ఏం పట్టించుకోకండి వాడు ఎవడో ఏం చెప్పాడని. ఇంకా మీదట మీకు తెలియదు కనుక హింస చేశారు, ఇక హింస మానండి, అహింస పరమోధర్మ అనుకోండి, అక్కడికి వెళ్ళండి, పండు నైవేద్యం పెట్టండి, మీరు తరిస్తారంటే వాళ్ళు అలా చేసి తరిస్తున్నారు. అసలు వాళ్ళని ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు శివుడు. ఏదో నానాయాత్ర పడి చదువుకున్న పండితుడి కంటే పండితుడికి అప్పుడప్పుడైనా అనుమానాలు వస్తాయి, కొంచెం పిచ్చి వస్తుందేమో కానీ వాళ్ళకి రాదు కనుక అపండితుల్ని ఇంకా తొందరగా దగ్గరికి తీసుకెడతాడు. నాకు నమ్మకం ఏంటో తెలిసిన, కష్టపడి చదువుకున్న మాలాంటి పౌరాణికుల కంటే నా మాట మీద నమ్మకంతో అర్చన చేస్తున్న మీరే తొందరగా ఆయన దగ్గరికి వెడతారండో. వాడు చెప్పాడు, గురువు కంటే గురుభక్తుడు గొప్పవాట. గురుభక్తులు మొండేళ్ళు, గురువుగారు పిలిస్తే పారాయణకి రానివాడు కూడా గురుభక్తుడు పిలిస్తే పొద్దున పోయినానికి వచ్చాడు. అది గురుభక్తిలో ఉన్న శక్తి. అది గురుభక్తి గురువు కంటే గొప్ప శక్తిని ఇస్తుంది. ఎవడైనా లింగం శికతామయం ఏ పూజయంతి విపశ్చిత తే రుద్రలోకం గచ్చంతి నాత్ర కార్య విచారణ. పదే పదే వ్యాసుడు నా అత్ర కార్యావిచారణ అంటే సందేహించవలసిన అవసరం లేదని చెబుతున్నాడు. ఎందుకంటే నిస్సందేహంగా ఇది ఫలితం ఇస్తుంది. విపశ్చిత్ అంటే పండితుడు, విపశ్చిత అంటే పండితులు బహువచనం. విపశ్చిత్ అంటే ఒకడు, విపశ్చిత అంటే బహువచనం. ఎవరు పండితులు అంటే, శివుడి లింగాల్లో సైకత లింగాన్ని పూజిస్తే తరిస్తామనే జ్ఞానం కలిగినవాడు పండితుడ. శివలింగాల్లో చాలా లింగాలు ఉన్నాయి, స్ఫటికలింగం, మరకతలింగం, బాణలింగం, ఇవన్నీ ఉన్నాయా. నదీ తీరంలో లేక శివరాత్రి నాడు సముద్ర తీరంలోనూ ఇసుకతో లింగాన్ని చెయ్యండి. శికత అంటే ఇసుక, ఇసుకతో చేసిన లింగం సైకత లింగం. ఆ లింగాన్ని అభిషేకించి ఆ అభిషేక జలం శిరస్సున జల్లుకోండి. ఈ సైకత లింగ పూజ చేసినటువంటి వాడు సందేహము లేకుండా శాశ్వతముగా రుద్రలోకం పొందుతాడు. అందులో అనుమానం లేదు, రుద్రలోకానికి వెళ్ళి తీరుతాడు. అందులో పర్వదినాలు ప్రత్యేకంగా చెప్పారు. ఎక్కడెక్కడైతే బాగా ఫలితం వస్తుంది, నదీ తీరం, ఏ గంగానదీ తీరానికో కృష్ణానదీ తీరానికో వెళ్ళారు, వెళ్ళగానే అక్కడ ఇసుక కనపడింది, ఆ ఇసుకతో లింగం చేయండి, ఈయన నీళ్లు పోయండి, అభిషేకించండి, ఆ నీళ్లు మీరు ఎత్తని చల్లుకోండి. ఏ శ్రీలంక వస్తున్నారు రేపొద్దున నవంబర్లో నాతో, అక్కడికి వచ్చాక సరిగ్గా సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసుకోవచ్చు హాయిగాను, ఎందుకంటే అక్కడ సముద్ర స్నానం కూడా ఉంది కనుక. అప్పుడు ఒక లింగం చేసి ఆ లింగం మీద ఆ సముద్ర జలం మీద అల్లండి, ఓ చుక్క మీ మీద చల్లుకోండి, గ్యారంటీగా కైలాసానికి వెడతారు. ముఖ్యంగా శివరాత్రి వస్తే ఇక తిరిగేలేదు. శివరాత్రి పర్వదినం నాడు సైకత లింగ పూజ అనంత ఫలితాన్ని ప్రసాదిస్తుంది. శివుడికి రెండు పుష్పములు తప్ప ఏ పుష్పమైనా సమర్పించవచ్చట, రెండే రెండు పనికిరం అన్నారన్నమాట. చంపకం కేతకం హిత్వాత్వన్యత్ సర్వం సమర్పయేత్. చంపకం సంపంగి పువ్వు పనికిరాదు, కేతకం మొగలి పువ్వు, హిత్వాతు అంటే విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయ్యత్, ఇంక ఏదైనా ఇవ్వచ్చు. ఈ రెండు పువ్వులు మాత్రం ఆయనకి పనికిరావు. ఒకటి చంపకం, రెండు కేతకం. చంపకం అంటే ఏమిటి? సంపంగి. కేతకం అనగా మొగలి. ఈ రెండు పువ్వులు మాత్రం శివపూజకు నిషిద్ధములు. ఒకవేళ శివుడికి వీటిని ఇవ్వాలంటే శివుడి యొక్క ఆలయం పైనైనా పెట్టాలి. శివాలయం దగ్గర పందిరి వేసి శివరాత్రి నాడు లింగ పూజ చేస్తారుగా, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఓ పందిరి వేసి పందిరి కింద శివలింగం పెట్టి అర్చన చేస్తారు. ఆ పందిరి పైన పెడితే మాత్రం పర్వాలేదు, కానీ శివుడి మీద మాత్రం పెట్టకూడదట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు ఇవ్వడానికి వీల్లేదు. శత్రువుల పీడ ఎక్కువైపోయిన వాడు రాజికలతో అంటే నల్ల ఆవాలతో లక్ష ఆవాలతో అభిషేకం చేస్తే అటువంటి వాడికి శత్రువులు నశించిపోతారు. రాజిక పూజనం శంభోః శత్రోర్ మృత్యుకరం శుభం. ఇదే శ్లోకం. 16 కేజీలైతే లక్ష ఆవాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేను లెక్కెట్టించాను, 1 కేజీ ఆవాలు కొని లెక్క పెట్టిస్తే వచ్చాయి మాకు. అప్పుడు 16 కేజీలైతే కేజీకి ఇంచుమించుగా ఒక్కొక్కసారి 6500 లేక 7000 వస్తాయి. అప్పుడు 16 ఏళ్ళు ఎంత? 102000. కాబట్టి సరిగ్గా 16 కేజీలైతే సందేహం లేకుండా 7 కేజీలకి 7000కి తక్కువ కాకుండా ఉంటాయి కనుక మనకి 100000 ఆవాలు అవుతాయి. 16 కేజీలు ఆవాలతో అభిషేకం. మిరియాలు కూడా అటువంటివేట. మరీచిక అంటే మిరియం. మిరియములతో కూడా అభిషేకం చేస్తే శత్రువులు తొలగిపోతారు. ఇక మల్లె పువ్వులతో శివుడికి అభిషేకం చేస్తే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. రోజు మొగుడు పెళ్ళాలు, తమసుంఠ నువ్వు పెంట నాకు తంట అనుకుంటా బతుకుతున్నారు కదా. అటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట వెంటనే, 50 ఏళ్ళైనా పెళ్ళైనాక కొట్టుకుంటారు ఏంటండి, అందరు ఎదురుకుండా పోయిగా ఏమని మొహం తగలే రైలు వచ్చింది ఎక్కవే అంటే, నీ మొహం తగలేయకూడదా అంది ఆవిడ. ఆవిడ అరటి చెక్కతో 6 కొడితే ఈయనేమో ఇంకో తలుపు చెక్కతో 7 కొడతాడు. ఆ తర్వాత ఈ అందరు ఎదురుకుండా తిట్టినట్టు తిడతాడు, కానీ ఇంటికి వెళ్ళాక వేసేస్తుందిలేండి అయిపోయినట్టే. కానీ నాకు తెలియదు ఏముంది, ఇవన్నీ మీ రహస్యాలు. అలా రోజు భార్యాభర్తల మధ్యలో తగాద ఎక్కువైపోయినప్పుడు 16 కేజీల మల్లె పువ్వులు అంత డబ్బులు ఖర్చు పెట్టలేని వాడు 9-11 మల్లె పువ్వులు సమర్పించినా ఐకమత్యం వస్తుంది. ఇలా ఈశ్వరుణ్ణి యథాశక్తిగా పూజించిన వాళ్ళంతా తరిస్తారు అని రామసుడు మాహేశ్వర ఖండం స్కాంద పురాణంలోని కథలు చెప్పాడు. ఇవాళ మొదటి రోజు కొంచెం ఆలస్యమైనా రేపటి నుంచి ఖచ్చితంగా 6 అంటే 6. ఎన్నింటి? 6 అంటే 6 గంటలకు ప్రారంభమవుతుంది, 8 గంటలకు పూర్తి చేసుకుంటాం. 30 రోజుల పాటు అన్ని ఖండాలు అయ్యాక ఒక్క కాశీఖండం మినహాయం పెట్టి హరిగారి కోరిక ప్రకారంగా మళ్ళీ దాన్ని 9 రోజులు 7 రోజులు చూద్దాం. ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చెప్పుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. ఎవరు లేకపోతే మీరు ఇచ్చేయండి, పర్వాలేదు.